ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕ ಮಕರಂದಸ್ಮೃತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮ ಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪು ವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಿಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಂ ಅವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಂ ಅತರ್ಕ್ಯೌತ್ರಯೀಪುರಂ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನೋ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ವೈದೇಹೀ ಸಹಿತಂ ಸುರದ್ರುಮತಲೇ ಹೈವೇ ಮಹಾಮಂಟಪೇ ಮಧ್ಯೆ ಪುಷ್ಪಕಮಾಸನೇ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೇ ಸುಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯಃ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಭಿಃ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ಸದ್ಗುರುವಿನ ಪಾದಪದ್ಮಾಲಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಚೇಸುಕುಂಟು ಹನುಮಂತುನಿ ಅನುಗ್ರಹಂತೋ ಮನಂ ಪ್ರಾರಂಭಿಸುಕುನ್ನ ಸಂಪೂರ್ಣ ಹನುಮದ್ ವೈಭವಂಲೋ ಭಾಗಂಗಾ ಇವಾಳ ಅಭಿಷೇಕ ವಿಶೇಷಾಲಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಒಂದು ಘಟ್ಟ ತಿಳಿಸ್ಕುಂಟಾ. ಪೂರ್ವಕಾಲಂಲೋ ಕಾಂಭೋಜ ದೇಶಂಲೋ ಯವನಾಸುಡನ ಒಕ್ಕಡು ಉಂಡೇವಾಡು. ಕಾಂಭೋಜ ದೇಶ ಅಂತೆ ಇಪ್ಪುಡು ಮನಂ ಕಂಬೋಡಿಯಾ ಕಂಪೂಚಿಯಾ ಅನಿ ಪಿಲುಸ್ತನಾಂ. ಅಕ್ಕಡ ಕೂಡ ದಾದಾಪು 1000 ಎಕರಾಲ ಸ್ಥಳಂಲೋ ಅಪೂರ್ವಮೈನ ವಿಷ್ಣುದೇವುಡಿ ಗುಡಿ, ಬ್ರಹ್ಮದೇವುಡಿ ಗುಡಿ, ಶಿವುಡಿ ಗುಡಿ ಉನ್ನಾಯಿ. మీకు వీలుంటే ఈసారి ఇంటర్నెట్లో చూడండి. నేటికి 5300 సంవత్సరాల క్రితం సుదక్షిణుడు అనే ఒక రాజుగారు దానిని నిర్మాణం చేశాడు. ఆ సుదక్షిణుడు అనే రాజు నిర్మాణం చేశాక పొరపాటున ఒక పురోహితుడిని వధించేశాడు తెలియక. కావాలని చేసిన పాపం కూడా కాదు, ఆయనకి వేట అంటే పెచ్చ. అందుకే అన్నిటిలోకి సప్తవ్యసనాల్లోకి మహాభయంకరమైనది వేట అన్నారు. ఆ వేటకు వెళ్ళిన ఆయన ఓ జంతువుని వేటాడుతుంటే ఆ సమయంలోనే ఆలయ ప్రతిష్ట కోసం అక్కడికి దర్భలు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఒక పురోహితుడికి ఈ బాణం తగిలింది. పాపవాడు చచ్చిపోయాడు. ఓ పురోహితుడు తప్పిన పాపం వల్ల ప్రతిష్ట చేసిన పుణ్యం ఎంత వచ్చిందో అంత దౌర్భాగ్యం కూడా పట్టుకుంది. అదిగో ఆ పాపం వల్ల ఏమైంది, మహాభారతంలో వాడికి కృష్ణద్వేషం పట్టుకుంది. అందువల్ల ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. భగవంతుడిని పూజించేటప్పుడు కూడా అపచారం జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగితే వెంటనే దానికి తగిన ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి. ఏదో పురోహితుడు చచ్చిపోయాడు అనుకుందాం, చచ్చిపోయిన వెంటనే నేను తిన్నగా ఉండి అయ్యో ఒక పండితుడు చచ్చిపోయాడు అనే విషయాన్ని తక్కిన పురోహితుడికి చెప్పి ఏదైనా ప్రాయశ్చిత్తకరం ఆచరించి ఉంటే ఆ పాపం తొలగేది. అది చెయ్యకుండా ఆ చంపిన పాపం మళ్ళీ ఎవరికన్నా చెబితే ప్రతిష్ట చెయ్యనివ్వరేమో అని లోపల దాచుకుని మరీ ప్రతిష్ట చేశాడు. అదిగో ఆ పాపం వల్ల ప్రతిష్ట చేసిన 1000 ఎకరాల స్థలంలో అపూర్వంగా విష్ణుదేవుడి మందిరం కట్టినా వాడికి విష్ణుద్వేషం పట్టుకుంది. అందుకే కృష్ణుడి మీద ద్వేషం కొద్దీ, పాండవులకి సాయం చేయకుండా కౌరవులకి సాయం చేశాడు. కౌరవుల తరపున పాల్గొన్నాడు. యుద్ధంలో ద్రోణపర్వంలో అర్జునుడి చేతిలో చచ్చిపోయాడు, దుర్మరణం పాలయ్యాడు. చచ్చిపోయే ముందు అప్పుడు వాడు గుర్తుకొచ్చింది, నేను ఏ భగవంతుడి ఆలయం కష్టపడి కట్టాను, ఆయనే ఈ కృష్ణుడు, ఆయనతో విరోధించాను అని చచ్చే ముందు ధ్యానం చేశాడు. దాంతో అంత్యకాలంలో ఎవరిని తలుచుకుంటున్నామో వారి లోకానికి వెడతాం. అందువల్ల వైరంతో అయినా వాడు మొత్తం మీద వైకుంఠానికి వెళ్ళాడు. వాడు అదృష్టం వల్ల అంటే బతికుండగా సాధించలేకపోయినా చచ్చి సాధించాడు. చాలామంది అందుకే చచ్చి సాధించడం మొదలెట్టారు ఈ మధ్యకాలంలో. కానీ అన్ని వేళలా అది పనికిరాదు, వాడికి ఏదో కాస్త కలిసి వచ్చింది. ఇప్పటికే ఆలయాలు చాలా అపూర్వంగా కాంబోజ్ దేశంలో కంపూచియాలో ఉన్నాయి. వాటిని వాళ్ళు ఏంటంటే టూరిజం మీద బతుకుతారు కనుక జాగ్రత్తగా కాపాడారు. అటు ఇటు అన్ని తురకదేశాలు, తురకదేశాల మధ్యలో స్వామివారు ఉన్నాడు. అదేం యోగం అంటే భగవంతుడి లీలలు మనకు అర్థం కావు. కాశీ విశ్వేశ్వరుడు పక్కన తురకాడు ఉంటాడు, సోమనాథేశ్వరుడు పక్కన తురకాడు ఉంటాడు, పక్కన ద్వారక ఈ పక్కన తురకాడు. అలాగే ఒక్కోసారి అన్ని విచిత్రమే, ఈ పక్కన ఆంజనేయుడు, ఈ పక్కన కిరస్థానం వాడు, ఇలా ఉంటాడనమాట. ఇవి సృష్టి యొక్క లీలలు. అంటే వాడు కూడా పూర్వజన్మలో మీరు చూడండి ఆశ్చర్యకరంగా, ఓసారి ఫస్ట్ టైం శ్రీలంక వెళ్ళినప్పుడు ఆ శ్రీలంకను తీసుకెళ్ళినటువంటి వాడి పేరు ఎవడో చెప్పమంటారా, సెబాస్టియన్. నాకు తెలియక వాడి అందరూ సెబాస్ సెబాస్ అంటుంటే ఎవడో అనుకున్నాను. ఆ తర్వాత వాడి జాతకం చూశాను, వాడు పూర్వజన్మలో కొంతకాలం ఉపాసన చేసి మధ్యలో చిన్న భ్రష్టుడు అయ్యాడు. ఆ భ్రష్టుడు ఏంటంటే ఈ జన్మలో ఇంకో మతంలో పడతాడు. పుట్టిన పూర్వజన్మలో ఆంజనేయుడు ఉపాసన చేశాడు కదా, ఆ పుణ్యం వల్ల ఏమైంది వాడికి, ఈ జన్మలో అందరినీ ఆంజనేయుడి దగ్గరికి తీసుకెళ్ళడం మొదలెట్టాడు శ్రీలంక. ఆ పాత పాపానికి వాడి బతుకు చివరికి భగవంతుడు ఏం చేశాడు తెలుసా, వాడికేమో హిందువులు అంటేమంట, కానీ వాడిని రోజు ఆంజనేయుడి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత భగవంతుడు వీడికి ఇచ్చాడు. మళ్ళీ దీని మీద బతికేటట్టు చేశాడు. ఆ పుణ్యం వల్ల ఏమవుతుందన్నమాట, వీడికి మళ్ళీ వచ్చే జన్మలో అపూర్వమైన జన్మ వస్తుంది. ఆ రకంగా వాడు అన్నాడు, అయ్యా లేదండి నేను ఎట్టి పరిస్థితుల్లో పేరేదండి, మా మతం అదండి, కానీ నాకు హనుమంతుడు అంటే ఇష్టం అండి, ఏది నేను చెప్పింది 2013లో తీసుకెళ్ళాడనమాట శ్రీలంక మమ్మల్ని. అంచేత అప్పటి నుంచి నేను మొదట్లో తెలియక నేను కూడా కిరస్థానంగా ఉండి హిందూ ద్వేషంతో ఉండేవాడిని, కానీ భగవంతుడు ఏమిటో తెలియదు, కానీ నన్నేమో శ్రీలంకే తీసుకెళ్ళి దాని మీద బతకమన్నాడు, జీవనోపాధిగా ఇది ఇచ్చాడు, ఈ జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళల్లో ఆంజనేయుడి దగ్గరికి శాంకరీదేవి దగ్గరికి తీసుకెళ్ళగా వెళ్ళగా కొద్ది రోజులకు ఆయనే పోషిస్తున్నాడనే భక్తిభావం కలిగి నేను సంపూర్ణంగా హనుమద్భక్తుడు అయిపోయాను అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అన్నమాట అది. వాడు మాకంటే ముందు సాష్టాంగ నమస్కారం చేస్తుంటే నాయన నీ పేరేమిటని అడిగాను, సెబాస్టియన్ అండి అన్నాడు. సెబాస్టియన్ అబ్బాయి నువ్వు నిజంగా అదృష్టవంతుడివి, తెలియకుండానే భగవంతుడు నేను అనుగ్రహించాడు, పూర్వజన్మలో చేసిన కర్మయోగం పోయి ఈ జన్మలో మళ్ళీ తిరిగి హనుమద్భక్తుడు అయ్యావు అని. కాబట్టి ఏ మతంలో ఉన్న మొన్న ఒక అతనైతే వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా, కేవలం ఆయన ముస్లిం, పక్కా ముస్లిం అయితేనే 3.5 కేజీల బంగారంతో స్వామివారికి ఒక అపూర్వమైన ఆభరణం తయారు చేసి ఇచ్చేట పేపర్లో వేశారు. అంటే వీళ్ళందరూ కూడా పూర్వజన్మ యోగం. ఏ మతం ఏ కులం అనేది పరమాత్మకి అక్కర్లా, వాడిలో భక్తి ఏర్పడిందంటే ఆ క్షణం నుంచి వాడు పరమాత్ముడిని చెందడానికి అర్హుడవుతాడనమాట. అర్హతల్లా ఏమిటి అంటే భక్తి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వ్యక్తికి ఏదో సమయంలో యోగం వస్తుంది. ఈ కాంబోజ దేశంలో అటు ఇటు తురక వాళ్ళైనా, ఏదో పక్కన మలేషియా మరో పక్కన థాయిలాండు ఇవన్నీ ఉన్నా, వాళ్ళు మాత్రం దాని మీద బ్రతకాలి కనుక ఆలయాన్ని జాగ్రత్తగానే కాపాడతారు. పూజలు ఉండవు, ఉపచారాలు ఉండవు, అపచారాలు ఉండవు. టికెట్ పెట్టారు లోపలికి వెళ్ళచ్చు, ఒకసారి పెడితే 5-6 రోజులు పడుతుంది మొత్తం చూసి రావడానికి, అంత అపూర్వంగా ఉంటుంది. అసలు ఎటువంటి ఆలయం, బ్రహ్మ సరస్సునే ఎదురుగుండా పెద్ద అపూర్వమైన 1000 ఎకరాల సరస్సే ఉంది అక్కడ. అది క్రమంగా కుంచుకుపోయి ఇప్పటికి కూడా 100 ఎకరాలకి తక్కువ కాకుండా ఆ పెద్ద చెరువు ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ శ్రీలంక యాత్రయాక అక్కడ కూడా వెళ్తాం. ప్రపంచంలో తిరగవలసిన చాలా ఉన్నాయనుకోండి, భగవంతుడు అనుగ్రహం ఇస్తే మనం వెళ్ళగలుగుతాం. కానీ చాలా అపూర్వమైన యోగాభ్యాసానికి పనికొచ్చే స్థలం అది. అక్కడికి వెళితే 2 నిమిషాలు కనుక కూర్చుంటే ఎటువంటి వాడికైనా యోగాభ్యాసం జరుగుతుంది, కుండలిని శక్తి ప్రచోదితం అవుతుంది. అందుకని యోగుల స్థలముగా కాంబోజ దేశాన్ని పేర్కొన్నారు. ఆ కాంబోజ దేశంలో యవనాసుడు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన ఉండేవాడు. వీడక్కడ ఇప్పుడు సుదక్షిణుడు అనేవాడు కట్టినటువంటి ఆలయానికి కొంచెం దగ్గరలోనే ఎప్పుడో త్రేతాయుగంలో ఒక అపూర్వమైన శివాలయాన్ని నిర్మించాడు. శివాలయం ఎప్పుడు కూడా అసలు ఏ ఆలయమైనా ఒంటరిగా నిర్మాణం చేయకూడదు అని, ఎంతో కొంత పక్కవాడి సహకారం తీసుకోకుండా సంపూర్ణంగా తనధనంతో గడితే అటువంటి వాడికి కొంత దోషం కలుగుతుంది అని. ఒక్కొక్కళ్ళు అప్పుడప్పుడు సగర్వంగా నేను ఎవరి దగ్గర పైసా తీసుకోకుండా సొంత డబ్బుతో స్థాపించాను అన్నాడంటే దానివల్ల ఇంక చెప్పడం అనవసరం. కానీ కలవు ముఖ్యంగా కలియుగంలో సంఘీ శక్తి, సంఘమే శక్తి. దైవ కార్యములు నాలో అందరినీ భాగస్వాములు చేయాలి. లేకపోతే ఇప్పుడు ఒక్క వ్యక్తి తలుచుకుంటే గోశాలను అత్యద్భుతంగా కట్టగలిగేవాడు మీ ఊళ్ళో లేక కాదు. అందరూ భాగస్వాములైతే పుణ్యం అందరికీ పంచిపెట్టాలి, తర్వాత రక్షణ భారం కూడా అందరూ తీసుకుంటారు. తద్వారా ధర్మకార్యాలు అందరూ నిర్వహించినట్టు అవుతుంది. అందుకనే పుణ్యాత్ములు ఎప్పుడూ కూడా పూర్వం మహారాజులు కూడా వాళ్ళు ఆలయం కట్టేటప్పుడు కూడా ప్రజలు తలకు ఇటుగా పట్టుకొచ్చి అక్కడ పెట్టి వారిది పెట్టి తీరాలన్నమాట. కానీ ఇతడు ఏం చేశాడు, యవనాసుడు, నేను నా డబ్బుతోటే కడతాను అని ఎవడన్నా డబ్బు ఇవ్వడానికి వస్తే వాడిని అలా తిట్టేవాట, నువ్వు పాపం చేసి సంపాదించావు, నువ్వు ఇంకోటి చేసి సంపాదించావు. అంటే ఎవడో ఒకడప్పుడు ఎప్పుడో ఒకప్పుడు పాపం చేయకుండా ఎలా ఉంటాడు? ద్రవ్యం పూర్తిగా ధర్మంగా సంపాదించడం అంటే కుదరదు. ఎంత గింజుకున్నా, ఎంత మంచివాళ్ళైనా అప్పుడప్పుడు అసత్యం ఆడకపోతే ఆ పూట గడవనటువంటి స్థితి అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. అందులో ముఖ్యంగా వ్యాపార రంగం ఉంది. వాడు అవతల వాడు అప్పులు ఎగ్గొట్టేసేస్తాడు అనుకుందాం. రోజు వచ్చి ఇవ్వండి 100 అంటాడు, ఇచ్చామా 100, ఇహ మర్నాడు వాడు కనిపించదు వాడి 100. అప్పుడు ఏమవుతుంది మనకి? అందుకని విసిగిపోయి ఉన్నా సరే లేదు అంటాం, జేబులో ఉన్నా సరే. ఈ విధంగా అప్పుడప్పుడు అర్థాన్ని రక్షించుకోవడానికి కొంచెము గొప్ప అసత్యం వాడాలి. కాబట్టి ప్రతి అర్థంలో దోషం ఉంటుంది. ధర్మకార్యానికి కొంత ధనం కేటాయిస్తే ఈ అర్థంలో ఉన్న దోషం పోతుంది. అందుకని ఏం చెప్పారంటే, మంచి వ్యాపార అభివృద్ధి అయ్యాక అందులో ఎంతో కొంత భాగాన్ని దైవ కార్యానికి వినియోగించు, అప్పుడు ద్రవ్యం శుద్ధి అవుతుంది. ఏ కార్యం, ఒక వ్యాపారం అని కాదు, ఏ వృత్తిలో అయినా ఎప్పుడో ఒకప్పుడు అధర్మం లేకుండా కుదరదు. సంపూర్ణంగా నేను న్యాయమూర్తిని అని చెప్పగలిగేవాడు ఎవడుంటాడు? రాముడే చెప్పాడు, రాజుగా ఉన్నప్పుడు ఒక్కోసారి నేను కూడా పొరపాటు చేయొచ్చు ఏమో, నా అపరాధం నాకు తెలియదు మీరు చెప్పండి అన్నాడు ఆయన. అందుకని ద్రవ్యము దైవ కార్యాలకి సత్కార్యాలకి వినియోగపడితే మంచిది. ఆ కారణం చేతనే అందరినీ కూడా భాగస్వాములు చెయ్యాలి. ఈ యవనాసుడికి చదువుకున్నాననే అహంకారం అయితేనేమి, ఇంకోటైతేనేమి, ఎవడన్నా ఏమండి మీరు ఆలయం కడుతున్నట్టు కదా ఈ 100 ఏమన్నా అంటే నువ్వు ఇచ్చేది నాకు, నేను ఎవరి దగ్గర పుచ్చుకుందాం, ఆయన ఏం గొప్పవాడు అనేవాడు. పోనీ ఇతడు నిజంగా గొప్పవాడేనా అంటే, డబ్బు సంపాదించడానికి అంతఃపూర్వం ఆయన పడినటువంటి పాటలు కొన్ని ఉన్నాయి. ఆ పాటలలో అప్పుడు మాత్రం వచ్చిన డబ్బు సంపూర్ణంగా న్యాయమని చెప్పడానికి లేదు. ఓ వ్యక్తి నేను ఎవరి దగ్గర పుచ్చుకొని అన్నాడండి, ఇంతపూర్వం నువ్వు చేసిన ఉద్యోగంలోనో లేకపోతే వ్యాపారంలోనో లేకపోతే ఇంకో చోట నువ్వు మాత్రం ఏదో అధర్మ సంపాదన లేకుండా ఎలా ఉంటావు? ఈ భూమి మీద పుట్టాక ఎవడైనా ఎంత గొప్పవాడైనా తప్పదు. అసలు గవర్నమెంట్ జీతం పుచ్చుకున్నామంటే ఎంతో కొంత అధర్మం ఉంటుంది. ఎందుకంటే తెలుసో తెలియకో ప్రతి గవర్నమెంట్ ఎంతో కొంత తప్పు చేయవలసింది. తప్పు చేయనటువంటి ప్రభుత్వం ఉండదు. అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం, రాజ్యం పూర్తయిన తర్వాత ఏ మహారాజైనా నరకానికి పోవలసిందే, వాడు తప్పు చేయక తప్పదు గనక. సాక్షాత్తు ధర్మరాజు అంతటి వాడికైనా రాముడికైనా అధర్మం తప్పదు గనక. కాకపోతే రాముడు లాంటి వాళ్ళకైతే దాని విధానం తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. ఆయన మహాత్ముడు గనక, సామాన్యుడికి తెలియదు. అందువల్ల ఇతడు ఈ అహంకారం వల్ల ఎవరిని దగ్గరికి రానివ్వక తన డబ్బుతో కట్టాడు. సరే, మొత్తం మీద మంచి ఆలయం కట్టాడు. కట్టిన తర్వాత ఏం చేసేవట, రోజు అద్భుతంగా శివుడికి పూజలు చేశాడు. 6 సంవత్సరాల పాటు శివుడికి ఎడతెరపి లేకుండా ఆయన అభిషేకాలు చేశాడు. అందులో కార్తీక మాసంలో అభిషేకాలు అనగానే ఎక్కడెక్కడి వాళ్ళు ఆవు పాలు డబ్బాలకు డబ్బాలు పట్టుకొచ్చేసేవారు, బిందులకు బిందులు, గుండిగులు గుండిగులు పాలు వచ్చేవి, తేనె వచ్చేది, ఆవు పెరుగు పట్టుకొచ్చేవారు, నెయ్యి పట్టుకొచ్చేవారు, బిల్వపత్రాలు పట్టుకొచ్చేవారు. శివుడికి బిల్వపత్రాలంటే బాగా ఇష్టం. బిల్వపత్రం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో సంపద కావాలంటే ఓ మారేడు చెట్టు వేసుకోండి. ఏమంటే ఎక్కడి నుంచి చెప్పారండి ప్రమాణం అంటే, తెల్లవారులేస్తే రోజు మీరు ఏదో ఒక పూజ చేసుకునే ఉన్నారు కదా, లక్ష్మీదేవికి 8 నామాలు ఉన్నాయి, 108 నామాలు. అందులో లక్ష్మీదేవికి ఒక నామం ఏమిటి, బిల్వనిలయ. భాస్కరి బిల్వనిలయ అని ఉందా లేదా? బిల్వనిలయ అంటే బిల్వమే నివాస స్థానముగా కలది. ఎక్కడ బిల్వపత్రం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని మన పూర్వులు ఏం చెప్పారంటే, వెర్రివాళ్ళల్లారా ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండద్దు అన్నది, తుమ్మ చెట్టుకి వాటికి అవి గుచ్చుకుంటే పిల్లలు దెబ్బతింటారు కాబట్టి, అంతేగాని బిల్వపత్రం మాత్రం ఇంట్లో ఉండాలి, అది ఉంటే లక్ష్మి ఉంటుంది అన్నారు. తెలియక ఈ మధ్యన ఎవడో ఓ వాస్తుపక్షి చెట్టు కొట్టేయమన్నట్ట బంగారంలా పెరిగిన బిల్వవృక్షం కొట్టేశాడు. కర పరమ దారిద్ర్యం పొందాడు తను తను తెలిసేవాడు తర్వాత. దిలవృక్షాన్ని కనుక కొట్టేస్తే కటిక దారిద్ర్యం కొట్టుకుంటుంది, మహాపాపం అది. అసలు చెట్లు కొట్టడం ఏమిటి? అత్యావశ్యక స్థితి ఉంటే తప్ప చెట్టు కొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏదో దేవాలయం కట్టాలి, అడ్డొచ్చింది చెట్టు, అప్పుడు కొట్టాలి. అది కూడా చెట్టుకు పెద్ద పూజా విధానాలు చాలా ఉన్నాయి. ఇవేమీ లేకుండా తొందరపడిపోయి ఒక వృక్షాన్ని కొట్టేశామంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం మనం చేసుకోవలసిందే, లేదా ఆ పాప ఫలితం అనుభవిస్తాం. అందుకని ఇతడు బెల్లపత్రాలు అవి తెస్తూ ఉంటే వాటితో అభిషేకాలు, పూజలు, అర్చనలు చేసేవాడు. ఇలా ఉండగా హఠాత్తుగా యవనాసుడికి గుడి కట్టిన 6 ఏళ్ల తర్వాత అపస్మారము అని ఒక వ్యాధి వచ్చింది. సడన్గా కడుదిరి కింద పడిపోయేవాడు, మూర్ఛ. ఇప్పుడు మీ ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఫిట్లు వచ్చి పడిపోవడం అన్నమాట. ఇలా మూతి పక్క వచ్చేసేది, నాలుగు బయటకు వచ్చేసేది, నొరగొచ్చేసేది, చేతులలో కొట్టేసుకునేవాడు పడిపోయేవాడు. తాళాలు గుత్తి చేతిలో పెట్టాల్సి వచ్చేది ప్రతివాడు. ఇరపు మొక్కలో ఏదో ఒకటి చేతిలో పెడితే ఓ పావుగంట కోలుకునేవాడు. మళ్ళీ అరగంట పోయాక పూజ చేద్దామంటే మళ్ళీ పడిపోయేవాడు. రోజు 5-6 సార్లు పడిపోతూ ఉంటే వాళ్ళ ఆవిడ కంగారు వచ్చింది. ఆయుర్వేదం డాక్టర్ గారికి వచ్చి, మీ ఆయనకి తీవ్రమైన అపస్మార వ్యాధి వచ్చింది, ఈ మూర్ఛ వ్యాధి పెరిగింది అంటే వాడు చచ్చిపోతాడు. ఇలా ఇంకొక 5-6 నెలలు కనుక ఏకధాటిగా రోజు 4-5 సార్లు ఫిట్లు వస్తే ఇంకా తర్వాత వాడికి ఫిట్నెస్ ఉండదు, ఈ ఒకటే ఫిట్నెస్, యమధర్మరాజు గారి దగ్గర వెళ్ళిపోతాడు, తర్వాత జాగ్రత్త అన్నారట. పాపం ఈయన పరిస్థితి ఏంటంటే, కష్టపడి గుడి కట్టా, అక్కడికి వెళ్ళి అభిషేకం చేద్దామంటే పడిపోతున్నాను, కళ్ళు తిరిగిపోతున్నాయి, తీరా సరిగ్గా శివుడి దగ్గరికి నీళ్లు పోసేసరికి ఢామం దాని మీదే పడిపోవడం, ఎలా మరి? అందుకని ఏడుస్తూ కూర్చుని, ఏం జరిగిందో, అపరాధం తెలియకుండా నేను ఏదైనా శివాపరాధం చేశానా, భగవద్రోహం చేశానా, గురుద్రోహం చేశానా, అన్నద్రోహం చేశానా అని ఏడవడం మొదలెట్టాడు. ఈయన అదృష్టం బాగున్నది. పరమాత్ముడికి ఎలా కట్టినా ఆలయం ఆలయమే కదా, అంచేత కాపాడతాడు పరమాత్మ. విశ్వామిత్ర మహర్షి సీతారాము కళ్యాణం పూర్తయ్యాక ఇంకా కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేద్దాము అని ఆ సమయంలో సీతారాములు ఇద్దరినీ కూడా అయోధ్యకి పంపేశాక హాయిగా తీర్థయాత్రకు బయలుదేరాడు. అలా తిరుగుతూ 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 కాంభోజ దేశం వచ్చాడు. కాంభోజ దేశం అంటే ప్రత్యేకంగా మొదట్లో శైవ దేశం, ఆ తర్వాత విష్ణు ఆలయాలు కూడా వచ్చాక శివకేశవులకు అభేదం ఒకే చోట ఉండే ఆలయాలు ఉండేటటువంటి దివ్యస్థలం. ఆ కాంభోజ దేశపు రాజులు ఆ రోజులో మహాదాతలుగా కూడా పేరు. అసలు పూర్వకాలంలో కాంభోజరాజు అని ఒక రాజుగారి కథ ఒకటి ఉన్నది శనిగారి చరిత్రలో. శని మహిమలు చాలా గొప్ప ఉన్నాయి. అందులో కాంభోజ దేశపు రాజు గారిని శని పట్టుకున్నాడు. పట్టుకుంటే వాడు నానాయాత్ర పడతాడు. అప్పుడు చివరికి శివుడు రక్షించడానికి వచ్చి, ఒరే శని, నువ్వు పట్టుకున్నది కాంభోజ దేశరాజు కాదురా, నన్నురా, వాడిని నువ్వు పట్టుకున్నావు, వాళ్ళ ఆవిడ నన్ను పట్టుకుంది, అంచేత నేను రక్షించడానికి మధ్యలో నానాయాత్ర పడుతున్నాను అంటాడు. అది ఒక ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్పుకుందాం. చాలా గొప్ప దేశం అది. కర్మయోగం వల్ల అలాంటి దేశాలన్నీ ఇప్పుడు మనకి సంబంధం లేని దేశాలు అయిపోయాయి. ఏం చేస్తాం? ఇదే కాలప్రభావం అంటారు, కాలోహి దురతిక్రమ. నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ అంటే సింధు దేశం అంటే మందే. సింధురాజు గారు, సైంధవుడు, దుర్యోధనుడి బావగారు, అదంతా మన భారతదేశంలో. అది ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయిందా లేదా? ఎంత అత్యద్భుతమైన దివ్య దేశం అండి గాంధార దేశం అంటే. ఆ గాంధార దేశం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. కాంధహార్ అంటే అదే, కాంధహార్ అంటే గాంధారం, అంటే గాంధార్ ఎక్కడావిడ, అది చివరికి తురకాళ్ళ చేతిలో గడిపోయింది. అత్యంత పవిత్రమైనటువంటి మద్ర దేశం అంటే ఇరాన్ దగ్గర నుంచి మ్యాడ్రిడ్ వరకు, అది ఇతరులకు చేతుల్లో గడిపోయి మొత్తం ఈ విధంగా అపూర్వమైన వేద సామ్రాజ్యం, వేదనా సామ్రాజ్యం అయిపోయింది వాడు కాలప్రభావం వల్ల. ఈ ఉన్న కాస్తదైనా నిలబెడదామా అంటే దరిద్రపు రాజకీయాల వల్ల ఇతర మతస్థులకు కొమ్ము కాసేవాడే కానీ మనని పట్టించుకునేవాడు ఎవడో కనపడ్డం. మన మనమే రక్షించుకోవాలి, ఇంకేం చేస్తాం? వద్దలేదు ఆత్మన ఆత్మానం. మనం రక్షించుకోవాలంటే మీలాంటి పుణ్యాత్ములు ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు పురాణాలని పోషించాలి, ఆలయాలని పోషించాలి, ఎప్పటికప్పుడు గోశాల రక్షణాదులు చెయ్యాలి. వీటిని చెయ్యాలంటే అశేషంగా ఇలాగే తరలి రావాలి. ఎంత శ్రద్ధగా పురాణాలు వింటే మీలో అంత ధర్మం నెలకొల్పాలనేటటువంటి ఊహ వస్తుంది. ఒక్కసారి ధర్మం పాదుకుంది అంటే, అంటే పూర్తిగా వేరు భూమిలోకి దిగినట్టుగా మన మనస్సులోకి దిగిందంటే, ఇంకా తర్వాత ఈ ధర్మాన్ని ఏ దౌర్భాగ్యుడు వెనక్కి తీసి నాశనం చేయలేడు. అంత లోతుల హృదయాల లోపల గడిపోవాలన్నమాట ధర్మం అంటే. ఇప్పుడు మామిడి చెట్టు లక్షణం ఏంటో తెలుసా? టెంక ఎంత లోతుగా పాతితే చెట్టు అంత బాగా పైకి వస్తుంది. ధర్మం కూడా అలాగే లోతు గడిపోవాలన్నమాట హృదయంలోకి. సందేహం లేదు, నాకు నమ్మకం ఏంటంటే మళ్ళీ మనకి రాజధాని కూడా ఇక్కడ నుంచి వస్తుంది కనుక ఇక్కడ నుంచి గుంటూరు దగ్గర నుంచి ధర్మం అనేటటువంటి ఒక కల్పవృక్షం శాఖోపశాఖల యావత్ ప్రపంచాన్ని వ్యాపింపచేసి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తుంది. ఎందుకంటే ఇలా 40 రోజులు ప్రవచనాలు ఈ మధ్యకాలంలో నేనెరిగి మరి ఎక్కడ జరగడంలా, అది ఇక్కడ ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఈ ప్రాంతమే. ఆ విషయంలో మాత్రం హరిగారు మనకి చాలా మహోపకారం చేసి పెట్టారు. ఈ క్షేత్రం కూడా మామూలు క్షేత్రం కాదు, దీని విశిష్టత ఆఖరి ఆయనే వచ్చి ఈ మంగళం చెప్పే ముందు వివరిస్తారు. చాలా గొప్ప క్షేత్రం, సామాన్యమైనది కదా, అపూర్వమైన క్షేత్రం. 1961లో శంకరాచార్యులు వారి విగ్రహ ప్రతిష్ట భయం చూశారు. అంటే నేను పుట్టలేదు, మనం పుట్టిన క్రితమే ఈ ఆలయాలు వచ్చాయి. అటువంటి ఆలయాల్లో పుట్టిన తర్వాత మనం ఇక్కడ అడుగుపెట్టి హాయిగా ప్రవచనం చేసుకోగలుగుతున్నాం. అందువల్ల ధర్మ సంస్థాపన ఎప్పుడూ చాలా అవసరం గుర్తుపెట్టుకోండి. ధర్మ సంస్థాపన కోసమే విశ్వామిత్రుడు తీర్థయాత్రలు చేస్తూ కాంభోజ దేశం వెళ్ళి శివాలయంలో అభిషేకం చేసుకుందామని వెళ్ళాడు. ఆ సమయంలో అందరూ ఆలయం కట్టినటువంటి మహానుభావుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడని చెప్పుకుంటూ ఉంటే విశ్వామిత్రుడు అది విని, ఆలయం కట్టినవాడు యవనాసుడు అని ఎవడో ఉన్నాడట విన్నాను, వాడికి మూర్ఛ రోగం వచ్చిందా అని అడిగాడు. అవునండి, తమరెవరండి అంటే ఆ పక్కన ఉన్నవాడు అన్నాడు, ఆయన ఎవరన్నాడు అడుగుతారు ఏమిటి, ఆయన మా గురువు గారు, సాక్షాత్తు గాధీనందనుడు విశ్వామిత్రుడు. మీకు నాకు గురువు కాదు, రామో విగ్రహవాన్ ధర్మ అని లోకమంతా కొనియాడుతున్న శ్రీరామచంద్ర ప్రభువు కూడా అస్త్ర హృదయం అనే విద్యను ఉపదేశించిన మహాగురువు అనగానే అక్కడున్న జనమంతా ఆశ్చర్యపోయి విశ్వామిత్రుడు అంతటి మహర్షి ఇక్కడికి వచ్చాడా అని అందరూ సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో కొలిచారు ఆయన. ఆ తర్వాత వీళ్ళంతా, అయ్యా యవనాసుడు అని మా ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉన్నాడండి, చాలా కష్టపడ్డాడండి, సొంత డబ్బుతో ఈ ఆలయం కట్టాడండి, 6 ఏళ్ళుగా పూజలు చేస్తున్నాడు, హఠాత్తు ఏమొచ్చిందో తెలియదు, కళ్ళు తిరిగి పడిపోతున్నాడు, వాడికి మూర్ఛ రోగం వచ్చింది, ఆ అపస్మార స్థితిలోనే ఏదో సమయంలో శాశ్వతంగా చచ్చిపోతాడు, కన్ను మూస్తాడని వైద్యులు చెబుతున్నారు, మీరు రక్షించండి బాబోయ్ అని కాళ్ళ మీద పడగానే ఆయన ఎక్కడున్నాడు యవనాసుడు అని అడిగాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఇదిగో మా ఇల్లు ఇక్కడే ఉందండి పక్కనేనండి అని తీసుకెళ్ళింది. భక్తులందరినీ మీరు బయటే ఉండండి, మీరు అందరూ లోపలికి వస్తే ఆ లోపల ఉన్నవాడికి ఊపిరాడదు అని విశ్వామిత్రుడు స్వయంగా వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుని యగాదిగా చూసి, ఓ యవనాస కూర్చో అన్నాడు. అప్పటిదాకా ఎల్లా మూతి పక్కకు పెట్టి గెతగితా కొట్టుకుంటున్నవాడు టక్కన లేచి కూర్చున్నాడు మంచి ఉత్సాహంగా. కూర్చోవడంలో కూడా మీరు కుర్చీలో టీవీగా కాలు మీద కాలేసి కూర్చున్నట్టుగా కూర్చున్నాడు వాళ్ళు అనమాట. వాళ్ళ ఆవిడకి ఆశ్చర్యం కలిగింది, ఈ మధ్యకాలంలో మా ఆయన 2 నిమిషాలు కూర్చోలేకపోతున్నాడు, మీరు కూర్చో అనగానే కూర్చోగలిగాడు, అది మీ మహిమ. అందుకే రాముడు అంతటి వాడు మిమ్మల్ని గురువుగా ఎంచుకున్నాడు తండ్రి, ఈయన రక్షించండి అనగానే అప్పుడు ఆయన అతని బయటికి తీసుకొచ్చి ప్రజలందరినీ కూర్చోబెట్టి, ప్రజలారా మీకు రహస్యం చెబుతున్నాను, ఇతను మూర్ఛ వ్యాధి గల కారణం చెబుతున్నాను. మొదటి లోపం ఆలయాలు కడుతున్నప్పుడు ఎవరైనా అందులో కాస్త సహకారం చేస్తామంటే తిరస్కరించడం, అది చిన్న దోషం. ఇంకా పెద్ద దోషం ఏంటి అంటే దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఇక మీద ధర్మశాస్త్రంలో ఎప్పుడైనా ఆలయాలు కడుతున్నప్పుడు ఎవరన్నా 10 రూపాయలు ఇస్తామంటే మొహమాట లేకుండా పుచ్చుకోండి. ఎలాగో మీరే సొంతానికి ఎందుకు కొడుకుంటారు, మీ కర్మయోగం ఎందుకు, మీరు 10 మందికి ఇచ్చేవాళ్ళే కానీ, 10 మంది చేతులు పడితే అప్పుడు ఆలయానికి అభివృద్ధి ఉంటుంది, అది ధర్మం కూడా. అలా కాకుండా ఒంటరిగా ఉంటే తాను ఒక్కడే అన్నీ చేస్తే అది ధర్మ విరుద్ధము. ధర్మకార్యములలో అందరూ భాగస్వాములు అవ్వాలి. ఇక 2వ దోషం ఏమిటో తెలుసా, ఆ దోషాన్నైనా భగవంతుడు క్షమిస్తాడు. ఈతడు చేసిన మహాపరాధం, అనుదినము శివుడికి అభిషేకం చేశాక ఆవుపాలు తెచ్చారు ఎవరో గుండిగా, ఆ గుండిగడు పాలు అభిషేకం చేశాడు, ఆ తర్వాత తేనె పోశాడు, పాలు తర్వాత తేనె తర్వాత పెరుగు, పెరుగు తర్వాత పంచదార తర్వాత నెయ్యి, ఆ తర్వాత జలము, ఇలా అనేక ఫల పుష్ప రసాలతో అభిషేకం చేసి ఆఖరణ ఇంత పెసరు కూడా తాను తీర్థంగా పుచ్చుకోకుండా ఎవరికి ఇవ్వకుండా దాన్ని పట్టుకెళ్ళి పాడుబడి నూతులు పోసేసేవాడు. ఒక్కనాడు కూడా అతను దానిని తీర్థంగా తీసుకోలేదు. ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి మాట చెప్పాడండి, తేన అర్పితంతు యద్వస్తు తద్దివ్యం వస్తు భక్షయేత్ యస్సంత్యజేత్ ప్రసాదం తం అపస్మారి సజాయతే. శివుడికి కానీ విష్ణువుకి కానీ ఎవరికైనా అభిషేకం చేశాక ఆ అభిషేక ద్రవ్యాన్ని అందరూ తీర్థంగా పుచ్చుకోవాలి ఎంతో కొంత. అలా ఎవరికి తీర్థం ఇవ్వకుండా తాను పుచ్చుకోకుండా దాని పెంటపాలు చేసేవాడు ఇలా ఒంటికి రోగం వచ్చి అపస్మారీ సజాయతే, అపస్మారం అనే రోగంలో కడతాడు. ఈ జన్మలో ఎవరికైనా ఫిట్ అనే ఒక రోగం వచ్చిందంటే దాని అంతరార్థం వాడు అభిషేకం చేసిన ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకోలేదు. ఇంకెంతమించి మనం దాని గురించి చెప్పక్కర్లేదు. అంత సుస్పష్టంగా విశ్వామిత్రుడు చెప్పిన మాట యవనాశ్య చరిత్రలో పరాశర సంహితలో వీడు చేసిన మహాపాపం. ఆ తర్వాత ఏం చేశాడు పోని, ద్రవ్యాలన్నీ తీసుకెళ్ళి ఇన్ని గుండిగల పాలు ఎక్కడ ఒక్క ఉద్ధరిని కూడా తీర్థమివ్వక తాను పుచ్చుకోక పారవేయడమే కాకుండా ఎవరన్నా పళ్ళు పట్టుకొస్తే శివుడికి నైవేద్యం పెట్టింది మనం తినకూడదట అని దాన్ని కూడా తీసుకెళ్ళి ఒక పాడుపడి నూతులు పారేశాడు. ఏ పండు నైవేద్యం తినలేదు. తద్దివ్యం వస్తు భక్షయేత్. ఎవరైనా తీర్థం తీసుకోవాలి, పండు ఇస్తే దాన్ని ఆహారంగా ప్రసాదంగా స్వీకరించాలి. ఒక్క బిల్వపత్రం లాంటివి శివుడి మీద పెట్టిన తర్వాత మన చేతికిస్తే దానిని నంది మీద పెట్టాలి, తీర్థమైతే వెంటనే తాగాలి, పండు అయితే ఆ క్షణమే తినాలి. ఇవేమీ చేయకుండా వీడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. రెచ్చిపోయి తానే శాస్త్రజ్ఞుడులేగా మహాపండితుడులేగా అన్నీ తెలుసున్నట్టుగా కబుర్లు చెప్పి, అబ్బే శివుడికి అభిషేకం చేశాం, ఈ ద్రవ్యం మనం పుచ్చుకుంటే మహాపాపం, ఇదంతా నందిదే అని మొత్తం తీసుకెళ్ళి గుండెగలు పాడుబడి నూతిలో పైగా తవ్వించి మరి అందులో పోయించాడు. పూడికి తీయించి పాడుబడి నూతిలో పోయించాడు. ప్రసాదం అందులో కూడా పెట్టాడు. బిల్వపత్రాలు అవి ఏమన్నా ఉంటే నంది మీద పెట్టేవాడు. ఇంకా నంది మీద ఆ బిల్వపత్రాలు పెట్టాడు కాబట్టి ఇంకా బరితికున్నాడు, లేకపోతే ఎప్పుడో పోయేవాడు వీడు చేసిన మహాపాపాలిని. ఇక మీద గుర్తుపెట్టుకోండి, ఎస్ సంత్యజేత్ ప్రసాదం తం, శివుడికి అర్పించిన ఆ ప్రసాదం కనుక ఎవడన్నా తిరస్కరిస్తే అపస్మారీ సజాయతే, అపస్మార రోగంలో గడిపోతాడు. వాడు వచ్చే ప్రతి రోగానికి ఇలాంటి ఏదో దోషమే కారణం. అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే యుగాలు సరిపోవడం లేదు. అందుకని సాధ్యమైనంత వరకు మన జాగ్రత్త మనం తీసుకోవాలి. అనగానే వాళ్ళకి మతిపోయింది. అప్పుడు వీడన్నాడు యవనాసుడు, నిజమేనండి నాకు తెలియదు, భ్రమలో పడ్డానండి, అందుకే ఏనాడు నేను అభిషేకం చేశాక ఆ ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు, పైగా నాకు ఎందుకు రాయి కదండి శివలింగం అంటే, రాయి మీద పాలు పోసిన తర్వాత ఆ పాలు తాగడం ఏంటి అసహ్యం అనుకునేవాడిని. శివుడు లింగం రాయిట, ఎంత కష్టపడి శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఈ మూర్ఖుడికి వచ్చిన లక్షణం ఏంటంటే ఆయన మీద పోసేసాం, లేదా పంచలోహ విగ్రహాల మీద పోసాం, దాంతో ఈ ద్రవ్యాలన్నీ పాడైపోయినట్టే కదా, ఇవేలా తాగుతాం అనుకుని లోపల లోపల ఒక కుత్సిత బుద్ధితో అది పుచ్చుకోలేదు అన్నట్ట. అది తెలిసిన అయినా అందుకే చెబుతున్నాను, చూసావా చేతులారా తెచ్చుకున్న రోగం. 6 సంవత్సరాలుగా శివాభిషేక ద్రవ్యాన్ని పెంటపాలు చేసి ఇప్పుడు నువ్వు పెంటపాలు అవ్వబోతున్నావు. అనగానే అయితే ఇంకా నాకు మార్పు లేదండి, ఈ రోగం నుంచి బయటికి రానా, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అని అడిగాడు. అనగానే విశ్వామిత్రుడు, లేకపోవటం ఏంటనైనా పాము వంటి దాని కాటుకు కూడా విరుగుడు ఉంది, పాము కాటేస్తే పాము కాటికే విరుగుడు ఉంటే పాపానికి విరుగుడు లేకుండా ఎలా ఉంటుంది. ఈ సృష్టిలో ప్రతి పాపానికి విరుగుడు ఉంది, కాకపోతే కొన్ని పాపాలకి విరుగుడు అంత తేలిక కాదు, కొన్నింటికి మాత్రం విరుగుడు తేలిగ్గా ఉంటుంది. ఏమిటో చెప్పండి అన్నాడు ఆయన. 27 హనుమన్నామాలు ఉన్నాయి, ఆ నామాలు నీకు శ్లోక రూపంలో ఉపదేశిస్తాను, ఆ నామాలు ఉదయం పూట రోజు 108 పారాయణ చెయ్యి, ఆ తర్వాత చూడు ఎలా ఉంటుందో చెబుతాను అని ఏం చేశాడు. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకరః ప్రభంజనసుతో వీరః సీతాశోక వినాశకః అక్షహంతారామసకః రామకార్యధురంధరః మహౌషధిగిరేర్హారీ వానరప్రాణదాయకః వారీశ తారకశ్చైవ మైనాక గిరిభంజన నిరంజనః జతక్రోధః కదళీవన సంవృతః ఊర్ధ్వరేత మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః మహాలింగ ప్రతిష్టాత భాష్యకృత్ జగతాంవరః శివధ్యాన పరో నిత్యం శివపూజా పరాయణః. ఇవి మొత్తం 20 నామాలు. ఈ 20 నామాలు నీకు ఉపదేశిస్తున్నాను, నువ్వు వెంటనే వీటిని జపం చెయ్యి. రోజు శివాలయంలో కూర్చుని ఈ జపం చేయగానే మళ్ళీ వీడికి అనుమానం, శివాలయంలో ఆంజనేయుడి నామాలు చదవచ్చా అండి అన్నట్టు. ఒరే అందుకేరా నీకు ఈ రోగం, గురువుగారు నేను చెప్పాను కదా రోజు హనుమంతుడి 8 శతనామాలు చదువుతున్నావు కదా, అందులో ఒక నామం ఏమిటి, ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః. పైగా ఇందులో ఒక నామం ఏమిటి, శివధ్యానపరః నిత్యం. ఆయనే స్వయంగా చెప్పుకుంటే శివపూజాపరాయణ అని కూడా ఒక నామం ఉన్నది. శివుడైనా కేశవుడైనా ఒకటే, ఈ జ్ఞానం లేకపోవటం వల్ల ఇష్టం వచ్చినట్టుగా నీవు సొంత పెత్తనాలతోటి చెయ్యరాని పనులు చేయటం వల్ల ఈ రోగం తెచ్చుకున్నావు. గురువుగారు ఒక మాట చెప్పారనుకో, ఇది సరిపోతుందండి, ఇలా చేయొచ్చా అండి అని రెండో ప్రశ్న వేయకూడదు. మూఢాత్మ, నేను సహజంగా ఇలా ఎవరైనా ప్రశ్నించి ఉంటే శపించేవాడిని. ఇప్పటికే నువ్వు గాఢమైన రోగంలో ఉన్నావు, రోగంలో ఉన్నవాడిని మళ్ళీ ఏం శపిస్తాను? అందుకే కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. అంటే విశ్వామిత్రుడు కొంచెం కోపం ఎక్కువే, ఆ పూట తట్టుకున్నాడు ఆయన. వీడి అదృష్టం బాగుండి, లేకపోతే గురువుగారు చెప్పాక ఎదురు ప్రశ్న వేస్తావా హుమ్ అన్నాడా ఇంకోటి కనిపించడు. అందుకని అదృష్టం ఎక్కడో కలిసి వచ్చింది వీడికి. శివుణ్ణి ప్రతిష్ఠించాడుగా, ఎలా చేసినా పుణ్యం పుణ్యం కనుక ఈ గురువుగారి రూపంలో ఆయన్ని అనుగ్రహించింది ఆ శివప్రతిష్ట లేక పూజాఫలం అన్నమాట. అందుకని గురువుగారు కొంచెం శాంతం వహించి, నాయన నువ్వు ఇంక ఇలాంటి ప్రశ్నలు వేయకు, శివాలయంలో కూర్చుని విష్ణువుని చూడగలిగేవాడు, విష్ణువాలయంలో కూర్చుని శివుణ్ణి చూడగలిగేవాడు, ఈ ఇద్దరూ కూడా అదృష్టవంతులు. అందువల్ల నువ్వు తప్పక అక్కడ కూర్చుని హాయిగా హనుమంతుని యొక్క 108 నామాలలో ముఖ్యమైన 27 నామాలు నీకు ఇస్తున్నాను, ఈ 27 నామాలు భక్తిగా చెయ్యి. నక్షత్రమాల దివసం అంటే 27 రోజుల పాటు చెయ్యి. అనగా ఆ క్షణమే విశ్వామిత్రుడికి భక్తితో నమస్కరించి, అయ్యా ఇప్పుడు నా అపరాధం ఏమిటో తెలిసింది, ఎవరైనా గురువులు ఏదైనా చెబితే దానికి ఎదురు ప్రశ్న వేయకూడదు, గురువాక్యంతో కర్తవ్యం, గురువుగారి వాక్యం తక్షణమే కర్తవ్యం, అది మంచైనా చెడ్డైనా మనకు అనవసరం అని వెంటనే కాళ్ళకి నమస్కరించి యవనాసుడు శివాలయంలోనే ఒక మూల కూర్చుని, రోజు ఈ హనుమానంజనాసునుహు వాయుపుత్ర మహాబల కపీంద్ర పింగళాక్షస్య లంకాద్వీప భయంకర ఈ నామాలు చదువుకోవడం మొదలుపెట్టాడు. అలా 108 పర్యాయాలు చదివేవాడు. చదివినప్పుడల్లా ఒక రుద్రాక్ష తీసుకెళ్ళి శివుడి మీద పెట్టేవాడు. ఒకసారి చదివాడు, చదవగానే లెక్క కావాలి కదా, దానికోసం ఒక రుద్రాక్ష అన్నమాట. అలా రుద్రాక్షమాలని, రుద్రాక్షలో ఉండే పూసలని లెక్కకి అట్టే పెట్టుకుని తన దగ్గర మొత్తం మీద 27 రోజుల పాటు జపం చేశాడు. ఆ క్షణమే ఆయన అదృష్టం, శివలింగంలో నుంచి హనుమంతుడు ఆవిర్భవించాడు. సాధారణంగా ఆంజనేయుడి గుడిలో చేస్తే ఆంజనేయుడు కనపడడం, శివలింగంలో నుంచి శివుడు రావడం కాదు, శివలింగంలో నుంచి హనుమంతుడు సాక్షాత్కరించాడు. ఇలా రెండుగా పెట్టిల్ని చీల్చుకుని పోయిగా, అదేమిటట, వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం యవనాశకః పూజయత్వా హనుమంతం అపస్మరాద్విమోచితః. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు యవనాసుడు శివలింగాన్ని పూజిస్తే అందులో నుంచి హనుమంతుడు దర్శనమిచ్చాడు. అప్పుడు హనుమంతుడిని భక్తితో పట్టుకుని పూజించి ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది, ఈ చరాచర జగత్తులో ప్రతి వస్తువులోనూ పరమాత్ముడు మనం ఏ రూపముతో కొలిస్తే ఆ రూపంతో దర్శనమిస్తాడు. శివుడి గుడిలో కూర్చుని విష్ణువుని ధ్యానిస్తే విష్ణు రూపంలో దర్శనమిస్తాడు ఆయన. విష్ణు ఆలయంలో కూర్చుని శివుడు అనుకుని ధ్యానం చేస్తే శివరూపంలో దర్శనమిస్తాడు. భక్తుడు యద్భావం తద్భవతి అవుతాడు, ఏది నీ భావమో అది అవుతాడు. మనకి ఎవరో ఎందుకు, తులసీదాస్ గారు బృందావనం వెళ్ళాడు, బృందావనం వెళ్ళగానే తులసీదాస్ తన చేతుల్లో రాసుకున్నాడు, శ్రీకృష్ణుడి విగ్రహం కనపడింది, నేను కృష్ణుడిని చూడండి కళ్ళు మూసేసుకున్నాడు ఆయన, నాకు రాముడే కావాలి, కోదండం పట్టుకుని నువ్వు కనపడు అనగా, ఒరే నేనే రాముడిని నేనే కృష్ణుడిని అంటే అన్నీ నాకు తెలియదేమిటి స్వామి, అయినా సరే నేను నీ కృష్ణ రూపాన్ని ఇష్టపడను, నాకు రామ అవతారమే ఇష్టం, తక్షణం కోదండ రూపంతో కనపడతావా, నేను వెనక్కి వెళ్ళిపోనా అన్నాడు. దాంతో శ్రీకృష్ణ పరమాత్ముడు కాస్త మురళి తీసేసుకుని కోదండం పుచ్చుకుని కిరీటం పుచ్చుకుని నెవలిపించం పక్కకు గంటుకుని ప్రత్యక్షం అయ్యాడు. ఏం చేస్తాడు, భగవంతుడి లక్ష్యం ఏంటంటే మనం ఏ రూపంతో తలిస్తే ఆ రూపంతో దర్శనమిస్తాడు. కావలసింది అంత భక్తి కూడా, జ్ఞానభక్తి లేక అజ్ఞానభక్తి, గాఢభక్తి మూఢభక్తి రెండూ ఉంటాయి. కొన్ని క్షణాల్లో మూఢభక్తి కూడా గొప్పదే. జ్ఞానభక్తి అంటే ఏమిటనమాట, ప్రతి విగ్రహములోనూ అన్ని పరమాత్మల్ని చూడగలగాలి. నవగ్రహాలయంలో అయినా లేక శంకరాచార్యుడి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకో శివుడి దగ్గరికి వెళ్ళినా ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళినా అందులో అన్ని దేవతల్ని చూడగలగడం జ్ఞానభక్తి. ఇంకా గాఢమైన మూఢభక్తి ఏమిటంటే శివాలయానికి వెళ్ళి నేను చూడండి నేను ఇందులోనే చూస్తానంటాడు వాడు. మొత్తం మీద ఇతడికి కనువిప్పు కలిగించడానికి ఆ మహానుభావుడు శివలింగం నుంచి ప్రత్యక్షం అవగానే ఈయన పొంగిపోయి, అన్నీ ఓటేనని కనిపెట్టాను, మా గురువుగారు విశ్వామిత్ర మహర్షి నన్ను భయంకర రోగం నుంచి విముక్తుణ్ణి చేయడం కోసమని 27 నామాలు నీవి నాకు ఉపదేశించాడు, ఆ నామాలను చేశాను, నన్ను అనుగ్రహించు తండ్రి అనగానే వెంటనే వాడిని ఎత్తిమే చేపెట్టి అపస్మారాత్ విమోచిత, అపస్మారం నుంచి వాడిని విముక్తుణ్ణి చేశాడు. ఆ తర్వాత వెంటనే ఏమన్నాడు, ఇక మీద గుర్తుపెట్టుకో, అనుదినము ఈశ్వరుడికి అభిషేకం చెయ్యి, దాన్ని నువ్వు తీర్థంగా తీసుకో, ఇతరులకి తీర్థమెయ్యి, తీర్థం అయిపోయాక మిగిలిన దాన్ని మాత్రమే అప్పుడు వ్యర్థం చెయ్యాలి. అంతేగాని అస్సలు తీర్థం తీసుకోకుండా అవతల పారేయకూడదు. అభిషేకం చేసిన వాడు తొలి తీర్థం తాను తీసుకోవాలి. తాను తీసుకోకుండా ఇతరులకు తీర్థం ఇస్తే అది కూడా దోషం అని చెప్పాడు. అందుకే ముందు అభిషేకం చేసినవాడు ఎప్పుడు కూడా మాగొట్టి పీఠాధిపతులు ఎప్పుడు కూడా పీఠంలో అభిషేకం చేశాక తీసుకుని ఆ తర్వాత హస్త ప్రక్షాళనం కొరియాత్తు చేయి కడుక్కొని ఆపై అందరికీ తీర్థం ఇవ్వాలి. తాను తీసుకోకుండా ఇతరులకు ఇస్తే తనతో పాటు వారికి కూడా అంత ఫలితం ఉండదు. అసలు ముందు ఎప్పుడూ కూడా తాను తప్పక దానిని స్వీకరించవలసినది. అప్పుడప్పుడు మనం ఏకాదశి వంకతోటో లేకపోతే ఇంకో ఉపవాసం ఉన్నామనో ఇలా తీర్థం తీసుకోవడం మానేస్తున్నారు వాళ్ళు. తీర్థానికి ఉపవాసంతో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఎటువంటి ఏకాదశి, నిర్జల ఏకాదశి అయినా సరే గుళ్ళోకి వెళ్ళాక తీర్థం ఇస్తే మాత్రం తప్పక స్వీకరించవలసిందే. లేకపోతే ఆ ఉపవాసం ఆయాసానికే తప్ప మనకి మాత్రం ఏ ఫలితము ఇవ్వదు. ఇది కఠోరంగా మంత్రశాస్త్రంలో పెద్దలు చెప్పినటువంటి నియమం అన్నమాట. ఇప్పుడు హనుమంతుడిని పూజించి ఆ తర్వాత శివాలయం పక్కనే బుజ్జి హనుమంతుడిని ఒక ఆయన్ని ప్రతిష్ఠించి ఆయన నిత్యం అభిషేకం చేయడం మొదలుపెట్టాడు. అభిషేకం చేశాక ఈసారి బుద్ధి వచ్చిందిగా, దాంతో తీర్థం తీసుకునేవాడు. శివుణ్ణి హనుమంతుణ్ణి సమానంగా చూస్తూ భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా ప్రతి వైశాఖ మాసంలో దశమి లేక మందవారం, ఒక్కోసారి దశమి తీది మందవాసరంతో కలిసి వస్తే సరి సరుకోండి. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు ఆంజనేయుడు పెట్టాడుగా, హనుమ జయంతి నాడు మాత్రం లక్ష కదళీ పొలాలతో పూజించేవాట. మా కాంభోజ దేశపురాజు గారు ఆ రోజుల్లో ఇతని భక్తికి మెచ్చుకుని లక్ష కదళీ పొలాలతో ఆంజనేయుడిని పూజిద్దాం అనుకుంటున్నావా ఆయన, ఆ లక్ష నేనే ఇస్తానని వాట. ఇప్పుడు తమాషా జరిగింది. ఇతడు పరమభక్తుడు అయ్యాక లక్ష పళ్ళతో పూజ చేద్దాం అనుకుంటే లక్ష పళ్ళు రాజుగారే పంపేసేవాడు. ఈ వచ్చిన జనమందరూ కూడా వాళ్ళు కూడా తలకోకేలా పట్టుకొచ్చేవారు. చివరికి అవి లెక్క పెడితే 10 కోట్ల ఫలాలు వచ్చేటి వసారు ఆయనకి. ఏకంగా మహానుభావుడు మళ్ళీ ఇతనికి భయం పట్టుకోదు, పిరికితనం వచ్చింది కదా. ఇప్పుడు పండు నైవేద్యం తినకుండా పెంటలో పారేయడం వల్ల కదా మూర్ఛరాగు వచ్చింది. ఇప్పుడు 10 కోట్లు వచ్చాయక్క, ఈ 10 కోట్ల వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన. అనుకోగానే వెంటనే అందరూ అక్కడ భక్తులందరూ కూర్చున్నారు, తలకోపండు ఇచ్చారు, తినేశారు. ఇంతలో కుర్రాడు వచ్చాడు. ఆ కుర్రాడు అలా జబ్బల దాకా జాకెట్ లాంటి ఒక షర్ట్ వేసుకొచ్చాడు. అలాంటి ఒక కుర్రాడు వచ్చి కూర్చుని, ఏమండి నాకు ఆకలిస్తుంది, ఇంకో 2 పళ్ళు తినచ్చా అన్నట్ట. ఒరే ఎవడు దొరుకుతాడో అని చూస్తున్నానరా, నాకు ఈ మధ్యన భయం పట్టుకుంది, ఈ పళ్ళు పారేయాలంటే తింటావా అన్నట్ట. తింటానండి అన్నాడు. ఎన్ని గవ్వలు తినమన్నారు. ఏ వీడు కూర్చున్నాడు, మాయిదారు కూడా అందరికీ కలిపి 5-6 లక్షల మంది జనం ఉన్నారు. అన్ని పళ్ళు అయిపోయాక ఇంకా కోట్లలో ఉంటే లక్షలు ఏం సరిపోతాయి. వాడు కూర్చుని మఠం వేసుకుని చూడడానికి అలాగే ఉన్నాడు మాయిదారి జాకెట్ తోటి. చిన్న కుర్రాడే తినడం మొదలెట్టాడు. 10 కోట్ల పళ్ళల్లో ఒక్క పండు మిగలలేదు. ఇప్పుడు ఈ జనాలకు మతిపోయింది. దేంట్రో వీడేమో కుర్రాడు మాయిదారిది ఇది భూతమా పిశాచమా అంటూ ఉంటే అప్పుడు యవనాశ్వడికి అర్థమయ్యింది. ఇంకా మనకి పిచ్చే ఆంజనేయుడు పూజ చేస్తున్నావా, హనుమంతుడు ఎదురుగుండా భూత పిశాచ నికటనయ్యి ఆవై, భూత పిశాచాలు దగ్గరికి వస్తాయా, ఇదిగో ఈయనే ఆంజనేయుడు అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్ట. ఆ కుర్రాడు అన్నాడు, నేను కుర్రాడినండి, మీరు పండితులండి, నా కాళ్ళు పట్టుకోకుండా తప్పండి అన్నట్ట. మాయిదారి పాండిత్యం పక్కన పెట్టినాయన నాకు అర్థమైంది, ఇంకా మాకు కనువిప్పు అవ్వకపోతే ఇక మేము పూజ చేసి మాత్రం ఉపయోగం ఏమున్నది, తండ్రి మమ్మల్ని అమాయకుల్ని ఇక పరీక్షించక బాబోయని గట్టిగా కాళ్ళు పట్టుకోగానే ఆయన ఒక్కసారి దివ్యమంగళ విగ్రహంతో పెద్ద రూపంతో సాక్షాత్కరించాడు. అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత హనుమంతుడు దివ్యమంగళ విగ్రహంతో సాక్షాత్కరించి వారి ప్రార్థన అంగీకరించి ఆపై, నాయన ఒక రహస్యం చెబుతున్నా విను, నిజంగా 10 కోట్ల పళ్ళు వచ్చాయనుకుందాం, ఈ పళ్ళతో నువ్వు స్వామివారిని పూజించావు, తినేవాళ్ళు లేనప్పుడు కొనేవాళ్ళు లేనప్పుడు అప్పుడు అవి కుళ్ళిపోతాయి, అడవుల్లో చెట్లు పెరుగుతాయి, ఆ చెట్ల పళ్ళు వాటంతా కింద పడిపోతాయి, వాటికి దోషం ఉండదు, నీవు కావాలని అసలు ప్రసాదం తినకుండా పారేయడం వల్ల అపస్మారం వచ్చింది తప్ప వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పెట్టేసేందుకో శివుడి దగ్గర, ఇవి తినకపోతే రోగం వస్తుందేమో అని కొత్త బెంగ పెట్టుకో. ఇది పెద్ద సమస్య అనమాట. మనకి భగవద్భక్తులకున్న లక్షణం ఏంటంటే సహజంగా మనకొచ్చే ఒకనొక దుస్సందేహం ఈ కథ తీర్చింది. అయ్యా గురువుగారు అభిషేకం చేశాక ఆ ద్రవ్యం ఏదో నూతిలో పారపోశారు కాబట్టి అపస్మార రోగం వచ్చిందంటున్నారు, పండు తినకపోవడం వల్ల రోగం వచ్చిందంటున్నారు, మాకు రోజు 5-6 పళ్ళు నైవేద్యం అయిన తర్వాత ఇస్తున్నారండి, ఈ పళ్ళు మేము తినకపోతే మేము కూడా రోగాలు పాలవుతామా అంటే 5-6 పళ్ళు తినమల్లా ఎంతో కొంత ప్రసాదం తినమన్నారు. అంతేగాని ఇంటికి వెళ్ళి వెంగెట్టుకోకండి, అమ్మో గుళ్ళోకి వెళ్ళాము, బుట్టడి పళ్ళు ఇచ్చారు, ఈ బుట్ట మన పొట్ట పట్టదు కదా, ఇక రేపటి నుంచి మనం కూడా ఫిట్ వచ్చి పడిపోతామేమో అని మీరేం అట్టే భయపడక్కర్లేదు. ప్రసాదము కించిత్ ఎంతో కొంత సేకరించాలి, ఎంతో కొంత తీర్థం తీసుకోవాలి. మనకి భయం కాదు, కావలసింది భక్తి, జ్ఞానభక్తి కావాలి. అజ్ఞాన భక్తి వల్ల ఉపయోగం లేదన్నమాట. అందువల్ల నాయన ఇక మీద అలా భయపడకు. సృష్టిలో ఎంత గొప్పవాడికైనా కొంత పదార్థం ఎంత అవుతుంది, ఆ పదార్థం వ్యర్థం కాదు, అవి క్రిమికీటకాలు తింటాయి. ఇప్పుడు పంట బాగా ఎక్కువైపోయింది, ఇంక తినేవాళ్ళు లేరు, ఏం చేస్తారు అప్పుడు? అవి పిట్టలు తింటాయి, కుళ్ళిపోతే వాటిలో పురుగులు కూడా తింటాయి పాపం, ఆ పురుగులకు కూడా అది ఆహారం. ఈ సృష్టిలో ఏది వ్యర్థము కాదు. ఓ వండేసాము, అన్నం పాడు చేసామో అని వెంకెట్టుకోదు, వీలున్నంత వరకు అందరికీ పెడతాం. అసలు తినేవాడే దొరకకపోతే అప్పుడు మన దోషం కాదు అది. అందులో ఈ అరటి పళ్ళు మామిడి పళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండవు, ఫలాలు ఇవి కూడా. అందువల్ల సహజంగా భూమి మీద పండిన ఫలాలలో మూడు వంతులు వ్యర్థమే అవుతాయి, ఒక్క వంతు మాత్రమే మనం తినగలుగుతాం. రోజు పట్టుకొచ్చి నా పీఠం దగ్గర తెగబెట్టేస్తున్నారు, వచ్చిన వాళ్ళల్లా పళ్ళు పంచేస్తున్నాను నేను, ఎన్ని పంచినా సరే మళ్ళీ ఇంకా నాలుగు వండిపోతున్నాయి. అక్షయం నాకు ఇక్కడికి వచ్చాక వాయిదారు పళ్ళు నేను తినను. అలాగే రకరకాలైనటువంటి అభిషేకాదులు కానీ పూజలు కానీ జరుగుతున్నప్పుడు భక్తులు ఎన్నో పట్టుకొస్తూ ఉంటారు, వాటిల్లో కొంత మనం ప్రసాదం తీసుకుంటాం, వీలున్నంత వరకు పంచి పెడతాం. తినడానికి ఎవరూ లేకపోతే అది వ్యర్థమైతే దోషం కాదు నాయన, భయపడకు అని హనుమంతుడు అందరికీ చెప్పి అదృశ్యుడైపోయాట. అప్పటి నుంచి వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమాత్మను అభిషేకించి తీర్థం తీసుకుని ఆ తర్వాత ప్రసాదం సేకరించుకుని వెళ్ళేవారు. నాయన మైత్రేయ పూజా విధానాలలో బాగా జాగ్రత్తగా ఆచితూచి ఆచరించవలసిన ఆచారం ఇది. ఇక మీద గుర్తుపెట్టుకోవలసినమా, భగవంతుడికి ఏదైనా ఇంత అభిషేకం చేస్తే కొంతైనా తీర్థంగా తీసుకోవలసింది అని చెప్పగానే సంతోషించాడు ఆయన. నీ వల్ల నాకు ఒక ధర్మం తెలిసింది, అర్చన విధానము తెలిసింది, దాంతోపాటు తొందరపడి భక్తులు ఎవరిని తిరస్కరించి వారు ఏదైనా సహకారం చేస్తామంటే ఆలయాదులకి కాదనకూడదని కూడా తెలిసింది, ఇంకా అపూర్వమైన హనుమద్గాథలు ఏమున్నాయో అవన్నీ చెప్పన్నాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకొక అపూర్వమైన దారిద్ర్య బాధ నివారణకి సంబంధించిన కథ చెబుతున్నాను, ఇది కపిల చరిత్ర అని పేరు. బార్హస్పత్యం అని పూర్వం గంగాతీరంలో పట్టణం ఉండేది, ఇప్పుడు అది పాట్నా దగ్గర ఉందన్నమాట. ఇదంతా కూడా గంగాతీరమే, అపూర్వమైన గంగానది పరివాహక ప్రాంతంలో బృహస్పతి కొంతకాలం యజ్ఞం చేశాడు. అక్కడ బృహస్పతి యజ్ఞం చేశాడు కాబట్టి ఆయన పేరు మీదుగా దానికి బార్హస్పత్యము అని పేరు వచ్చిందనమాట. బార్హస్పత్యము అంటే బృహస్పతి చేత నిర్మింపబడినది అని అర్థం. ఆ పట్టణంలో ఒకప్పుడు కపిలుడు అని పేరు కలిగినటువంటి ఒక మంచి పండితుడు ఉండేవాడు, బాగా చదువుకున్నాడు. ఆయన వేదాలు చదివాడు, వేదాంగాలు చదివాడు, ఇతరులకి బోధించేవాడు, వ్యాకరణంలో బాగా ఆరితేరాడు. అయినా దురదృష్టవశాత్ అతను కొంత దారిద్ర్యం పట్టుకున్నది. పూర్వకాలంలో ఎక్కువ మంది పండితులు దారిద్ర్యం అనుభవించిన వాళ్ళే, అప్పుడు ఇప్పుడని కాకుండా చదువుకున్నవాడని కొంతకాలం పరమాత్మ పరీక్షించేవాడు. అందులో ప్రత్యేకంగా ధర్మశాస్త్రాలు బాగా చదువుకున్నవాడిని వీడు నిలబడతాడా లేదా అని పరమాత్మ మొదట్లో పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగితే వాడు మహాత్ముడు అవుతాడు, అక్కడ కనుక వాడు ఉత్తీర్ణుడు కాకపోతే భగవంతుడు కాస్త పరీక్షిస్తే సహనంతో ఉండకపోతే భ్రష్టుడైపోతాడు. ఎవడన్నా గురువులు దైవము ఈ ఇద్దరు శిష్యుల్ని నిరంతరం పరీక్షిస్తారు, గుర్తుపెట్టుకోండి. పరీక్షలో నెగ్గారా ఈ జన్మలోనే వాళ్ళు ఉత్తములు అవుతారు, అక్కడ మాత్రం తేడా వచ్చిందా ఇకవాడిని ఎవరూ రక్షించలేరు. ఇతడు జాగ్రత్తగా పరమాత్మని సేవిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఏ సూటిపోటి మాటలన్నా కుటుంబాన్ని జాగ్రత్తగా నిర్వహించేవాడు. రోజు ఏం చేసేవాట, ఉదయమే గంగానదికి వెళ్ళి హాయిగా స్నానం చేసి విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా ఆపై విశ్వేశ్వరుడు ఆలయానికి వెళ్ళేవాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వేశ్వరుణ్ణి పూజించేవాడు ఆయన. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ ఈశ్వరుని పూజించి ఆ తర్వాత గంగానదీ తీరంలో మణికర్ణికా ఘట్టం దగ్గర చక్రతీర్థం దగ్గర కూర్చుని హరహర మహాదేవ శంభో అంటూ రోజు కాసేపు జపం చేసుకుని, ఇతడు పరమ హనుమద్ భక్తుడు, కాశీక్షేత్రంలో సంకటం వచ్చిన హనుమంతుడు ఉన్నాడని చెప్పాను కదా, మైందుడు అనేవాడిని రక్షించి ఆ తర్వాత హనుమంతుడు అందరిని అనుగ్రహించేవాడు. ఆ సంకటం వచ్చిన హనుమంతుడి మంత్రం ఇతని దగ్గర ఉండేది. అది కొంచెం స్వాహాకారంతో కూడిన మంత్రం. మణికర్ణికా ఘట్టం దగ్గర ఆ సంకట విమోచక హనుమన్ మంత్ర జపం చేసేవాడికి హనుమత్ సాక్షాత్కారం 6 నెలల్లో అవుతుంది అని మంత్రశాస్త్రంలో ఒక అపూర్వమైనటువంటి రూఢి ఉంది. అందుకని రోజు ఏం చేసేవాడనమాట, మణికర్ణికా ఘట్టంలోనే కూర్చుని ఓం ఆపన్ నివారక సంకట విమోచక భగవతే హనుమతే సువత్సల వల్లభాయ స్వాహ అంటూ అక్కడ జపం చేసుకునేవాడు. ఇతని అదృష్టం ఏంటంటే రోజు అక్కడ జపం చేసినప్పుడు ఏదో తెలియని ఒక అలౌకికమైన ఆనందం కలిగేది. భగవద్ ధ్యానం చేశాక మంత్ర జపం చేశాక అనుభూతి కూడా ఉండాలి. పరమాత్ముడు మన శరీరాన్ని తాకినట్లు, కంటి ముందు కనపడినట్టు, లేదా ఇంకేదైనా అవ్యక్తమైన యోగాభ్యాసం చేస్తే వచ్చే ఆనందము ఇతరు కలిగేది. సాధకుడు గనక రోజు అపూర్వమైన ఆనందాన్ని అనుభవించి ఆ తర్వాత ఇంచుమించుగా ఈ ఘట్టం అంతా అయ్యేసరికి 10 11 అయ్యేది. అప్పుడు కాశీనగర వీధుల్లోకి బయలుదేరి వచ్చేవాడు. అంటే పుట్టడమేమో పాట్నా దగ్గర ఉన్నటువంటి బారహస్పతి పట్టణమైనా భుక్తి కోసం కాశీ వచ్చేసాడు అతను క్రమంగా. దీన్ని బట్టి ఆ రోజుల్లో మహాపండితులందరూ అలా కాశీ వచ్చి స్థిరపడేవారని తెలుస్తుంది అనమాట. మనకి సాందీపని కూడా అంతే. శ్రీకృష్ణ పరమాత్ముడు గురువు సాందీపని పుట్టింది ఉజ్జయిని. అక్కడ కొంతకాలం గురుకులం నడిపాడు. అయినా అక్కడ గురుకులంలో ఆయనకి సరిగ్గా పోషణ లభించలేదు. శిష్యులు పెద్దగా చేరేవారు కాదు, డబ్బులు కట్టేవారు కాదు. ఎక్కువ పూర్వకాలంలో గురువుగారి దగ్గర చదువుకుని ఫీజు ఎక్కొట్టిపోయే శిష్యులు ఎక్కువ ఉండేవారు అండి. అందుకని పాపం ఆయన బాధపడలేక కాశీ వచ్చాడు. అందుకే కాశీపుర నివాసియు అవంతిపుర వాసియు అగు సాందీపని అని పోతనగారు అనువాదం సంస్కృతంలో కూడా కాశీలో నివసిస్తున్నవాడు కానీ ఒకనొకప్పుడు అవంతిపుర వాసి అని చెప్పారు. అది తెలియక చాలామంది శ్రీకృష్ణుడు అవంతిలో చదువుకున్నాడని చెబుతున్నారు. అవంతిలో కృష్ణుడు చదువుకోలే, అవంతిపురములో పుట్టి గురుకులం అక్కడ సరిగ్గా నడవక సాందీపని కాశీ వచ్చి అక్కడ మళ్ళీ గురుకులం పెట్టాడు. ఉన్న ఊరు వదిలేసి ఇంకో చోట పెట్టాక ఆయన సక్సెస్ అయ్యాడు. ఎప్పుడు కూడా అంత ఎక్కువ మంది నేటివ్ ప్లేస్లో ఉంటే పెద్దగా రాణించరు. పండితులకి అదొక నియమం. అదే సామాన్యుడైతే పామరుడైతే పట్టింపు లేదు, కానీ పండితులు ఎప్పుడు కూడా స్థానభ్రంశం చెందితే శోభిస్తారు. ఇతడు కూడా దారిద్ర్యం తట్టుకోలేక బీహార్లో ఉన్న పాటలీపుత్ర ప్రాంగణం, మగధ సామ్రాజ్యం అంటారు బీహార్ అని. మగధ అంటే అదే, పూర్వం జరాసంధుడు పరిపాలించినటువంటి రాజ్యం కూడా అదే, రాజగృహము అనేవారు. ఆ తర్వాత పాటలీపుత్రం అయింది. ఆ పాటలీపుత్రమే పాట్నా అంటే. అక్కడ పక్కనే ఉండేది ఈ బారహస్పతి పట్టణం. అక్కడి నుంచి ఆయన తన భార్యతో పాటు ఇక్కడ కాపురం వచ్చేసాడు కాశీ. కాశీ ఎందుకు వచ్చాడంటే ఆయనకి రోజు ఓ పక్కన గంగాస్నానము కుదురుతుంది, స్నానమైన వెంటనే విశ్వేశ్వర దర్శనము అవుతుంది, ఆపై మణికర్ణికా ఘట్టంలో కూర్చుని తనకిష్టుడైన సంకటమోచక హనుమంతుడిని ధ్యానం చేసుకోవచ్చు. అలా చేసుకుని అప్పుడు కాశీనగర వీధులలో మంచి ఉత్తములైనటువంటి పండితులు ఉన్న వీధికి వెళ్ళి ఈ ఆచరణకు పోయేవాడు. వెళితే సహజంగా పూర్వకాలంలో ఇలాంటి పండితులు ఎవరైనా ముష్టికి రాగానే అన్నం వండిన వాళ్ళు ఆ పై అన్నం అంతా తీసి వాళ్ళకి వేసేవారు. దీనికి మధుకర వృత్తి అని పేరన్నమాట, మాధుకరం పుణ్యతమం అని. పండితుడు ఇరువాడు ఇతరుల దగ్గర యాచించకూడదు కానీ కొంచెం సంస్కారం కలిగినటువంటి వీధులకు వెళ్ళి పై అన్నాన్ని సేకరించి దాన్ని తినవచ్చు, అది పుణ్యమే. సహజంగా కాశీనగరంలో ఉన్న ముత్తైదువులు ఈయన చదువుకున్నవాడు రోజు జపం చేసుకుంటాడని కనిపెట్టి అన్నం వండగానే గిన్నెలో పై భాగంలో ఉన్న అన్నాన్ని 4-5 గరిట్లు ఈయన దాంట్లో వేసేవారు. పళ్ళెంలో ఓ పెద్ద గిన్నె తీసుకునేవాడు, ఆ గిన్నె జోలులో పెట్టుకునేవాడు, ఆ జోలిలా పట్టగానే ఆ గిన్నెలో వేసేవారు. కొంతమంది కూరలు ఉప్పులు బాగా పులుపు అవి వేయకుండా కాస్త మంచి కమ్మగా ఉన్నటువంటి పప్పు నెయ్యి ఏవో ఆవకాయ దెబ్బకాయ దెబ్బకాయ ఎవరికి తోచిన వాళ్ళన్నీ వేసేవారు. ఆ పవిత్ర ఆహారాన్ని మళ్ళీ పవిత్ర ఆహారం తాజాగా వండిన అన్నమే వేయాలి మాధుకరంలో, నిన్నటి రోజు వేయకూడదు. కుళ్ళిపోయినవి పాచిపోయినవి తినగా మిగిలినవి ఇటువంటివి కనుక అతిథులకి ఇస్తే మహాపాపమే అందులో ఇలాంటి పండితులకి. అందుకని వాళ్ళందరూ జ్ఞానంతో పైభాగం ఇతనికి వేసేవారన్నమాట. అది ఇంటికి తీసుకెళ్ళేవాడు. వాళ్ళ ఆవిడ అందరికీ సమానంగా పంచిపెట్టేది. ఈయన అదృష్టవశాత్తు రోజు ఏవో కాస్త కూరలు గిర్రలు వచ్చే ఎంతో కొంత మొత్తం మీద కడుపు నిండేది. మరీ బొత్తిగా భీముడు తిన్నంత కావాలంటే దొరకదు, కానీ పాపం ఊళ్ళో వాళ్ళంతా ఆహారం ఇచ్చేవారు, ఆహారంతో సుఖంగా జీవితం గడుస్తుంది. అయినా వాళ్ళ ఆవిడ కొంచెం అసంతృప్తి. ఏమండి రోజు కూర్చొని జపాలు చేస్తారు తపాలు చేస్తారు గంగానదీ తీరంలో, అయినా ముష్టి బతికినా మనకి, చివరికి మన ఇంటి పేరే ముష్టి కింద మారిపోయేటట్టుంది, అందరూ ముష్టివారు అంటున్నారు మిమ్మల్ని, ఇదేమో కొంచెం ఎకాగ్గా ఉంది, ఓ రూపాయి సంపాదించడమేటండి, ఎక్కడికి వెళ్ళడమేటండి, ఎవరో ఒకళ్ళు ఆ మాత్రం ఉద్యోగం ఎవరా, ఏ గుంటూరు అని పెడితే హరిగారిని బతిమాలుకుంటే ఆ మాత్రం మంచి ఉద్యోగం ఎవరా అని అడిగితే, అయ్యో నాకేమిటో ఈ జపాల మీదే ఉంది కానీ ఉద్యోగం మీద లేదు అనేవాడు పాప ఆయన. ఇదే నాకు సద్యోగం అనేవాడ పాప. ఆవిడ అస్తమాట ఏం అడిగేది కదా అని అప్పుడప్పుడు కొంచెం అందరూ బాగా టింగురంగా తిరుగుతున్నారు, మనకేమిటి ఈ కర్మ అని కొంచెం బాధ కలిగేది. సహజంగా ఆడవాళ్ళకి ఆ బాధ ఉంటుందిలేండి. భర్త గారు కూడా రోజు బిక్మాలను పంచి కట్టుకుంటే ఎలాగా, ట్రిప్ టాప్గా ఇనిషియేట్ చేసుకుంటే బాగుండని అప్పుడప్పుడు కొంతమంది భార్యలు అనుకోవచ్చు కాక. కాబట్టి ఆవిడ అలా అనుకునేది, అయినా మొత్తం మీద కుటుంబం కాలక్షేపం అవుతుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు మణికర్ణికా ఘట్టం దగ్గర హనుమ జపం చేస్తూ ఉండగా జపాంతంలో హనుమంతుడు 6 అడుగుల విగ్రహంతో దర్శనమిచ్చాడు. 6 అడుగుల మూర్తితో మంచి ఎర్రని కళ్ళతో అపూర్వమైన కిరీటంతో గొప్ప వాలంతో మంచి నాదం ఓం శ్రీరామ్ అంటూ ఆయన ప్రత్యక్షం అవగానే ఈయన పొంగిపోయి చాలా అత్యద్భుతమైన స్తోత్రం చేశాడు హనుమంతుడు అన్నమాట. హనుమంతుడు అంతా స్తోత్రం విని సంతోషించి, నాయన రోజు నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ నా మీదే నీ చిత్తాన్ని నిలిపావు, చిత్తంలో నువ్వు ఉన్నావు, నీవు చిత్తము ఒకటైపోయి అంటే అంతలా మనస్సును లగ్నం చేసి జపం చేసావు, అందుకే మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నట్ట. నాకేం కావాలి స్వామి, తరచుగా నువ్వు కనబడితే చాలన్నాడు ఆయన. అయితే కనబడుతూ ఉంటాను తదాస్తాను మాయమైపోయాడు ఆయన. ఈ పూట ఈ హనుమంతుడు కనబడడం, ధ్యానం చేయడం, ఆయన నీకేం కావాలో కోరుకో అన్నాడుగా, అప్పుడైనా యోగం కోరుకోలేదు ఆయన. నాకేం కావాలి స్వామి అన్నాడు, నీకేం అక్కర్లేదుగా, అయితే ఢామని మాయమైపోయాడు. భగవంతుడు కనపడితే మనకు యోగం లేకపోతే కోరుకోలేం కూడా, అందుకే ఏ యోగం ఆ యోగమే అన్నారు. దారిద్ర్య యోగం ఉన్నప్పుడు ఆయన కనపడినా స్వామి అనుగ్రహించు అంటే చాలు, అయినా అనలేకపోయాడు. ఒక కథ ఉందిలేండి, పూర్వకాలంలో లింగపురాణంలో ఒకడికి విష్ణుమూర్తి కనబడ్డాట. చాలా కష్టపడి తపస్సు చేయగా విష్ణు ప్రత్యక్షం అయ్యి ఏం కావాలో కోరుకోమన్నాడు. మా మేనమామ చెవి నిండా జుట్టు మొలవాలండి అని కోరుకున్నాడు. వెంటనే ఈయన తథాస్తు అన్నాడు. విష్ణు మాయమైపోయాడు. ఇంటికి పరిగెత్తుకు రాగానే మేనమామ గారు అప్పటికే ఆయన చెవుల్లో ఇటు ఇటు దుబ్బులు దుబ్బులు మొలిచిపోతున్నాయి అనమాట. ఆయన ఒక అడకత్తెర తెచ్చి కత్తిరించ, మళ్ళీ పుట్ట, కత్తిరించడం జుట్టు మళ్ళీ చెవుల్లో మొలుస్తున్నాయి. బాబోయ్ ఇదేం జుట్టురా బాబోయ్ అని ఆయన ఏడుస్తూ జుట్టు పట్టుకుని ఏడవడం మొదలెట్టాడు. ఇంతలో మేనల్లుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మావయ్య మావయ్య నీ చెవుల్లో జుట్టు మొలిచిందా అన్నాడు. మొలవడం ఏమిట్రా, దుబ్బులు దుబ్బులు కింద కట్ల కట్ల కింద వచ్చేస్తుంది, మాయిదారు గొడవ, ఎంత కత్తిరించినా మళ్ళీ వస్తుంది, ఇదేం కర్మవో, ఏ పాపం చేశానో, మావిడ నాకు విడాకులు ఇస్తానంటుంది రే బాబు అన్నాడు ఆయన. నేనే మావయ్య విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తే ప్రత్యక్షం అయితే ఏం కావాలో కోరుకోమంటే నీ చెవిలో చెట్లు మొలవాలని కోరుకున్నాను అన్నట. ఓరి దౌర్భాగ్యుడు ఎందుకు కోరేవరు అంటే, ఎవరో పంచాంగంలో మేనమామ చెవిలో జుట్టుంటే మేనలుడికి సంపదను రాశారండి అన్నాడు. అదెక్కడ కర్మరా, మేనమామ చెవిలో జుట్టుంటే మేనలుడికి సంపద అని డొంక తిరుగుడిగా కోరుకోవడం ఎందుకు, విష్ణు ప్రత్యక్షం అయితే ఆ సంపద ఏదో నువ్వే కోరుకోకపోయావు అంటే నాకు బుర్రకి తోచలేదు మామయ్య అన్నట్ట. ఇది మన లక్షణం అంటే అంతటి కొండంత దేవుడు ప్రత్యక్షం అయితే ఈ కోరిక కోరడం ఏమిటంటే అదే దౌర్భాగ్య యోగము. అందుకే పరమాత్ముడి రోజు ఏమన్నాలో తెలుసా, ఏమి కొరక్కర్ల మనం, యథాయోగ్యం తథా కురు. శంకరాచార్యులు వారు అపూర్వంగా రాశారు తెలుసు. అందుకే అప్పుడు మనకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు అని దేవ్య అపరాధ క్షమాపణ స్తోత్రంలో, నాలాంటి పాపాత్ముడు లేడు, పాపాత్ముల పాపాలు తొలగించడంలో నీ అంత గొప్ప తల్లి లేదు, కరుణాస్వరూపిణివి కనుక మా పాపాలు తొలగించే తల్లివి నువ్వు అమ్మా, అందుకే నేను నిన్ను ఏమంటున్నానంటే ఇదిమ్మని కోరను, యథాయోగ్యం తథా కురు. నేను దేనికి అర్హుడనో, లేక నీ మనస్సులో నాకు ఏది ఇవ్వాలనిపిస్తే, నన్ను ఎలా నడపాలనిపిస్తే అలా నడుపు అని కోరుకుంటే అప్పుడు ఏ క్షణములకు ఏది కావాలో అది వస్తుంది, కోరుకుంటే కోరిందే వస్తుంది, కోరకుండా నీదే బాధ్యత అనండి. పరమాత్మ నా బాధ్యత నీది అంటే, ఓహో ఈ పూట ఉపన్యాసం అయ్యేసరికి ఫలానా వాడు షుగర్ పేషెంటు, వీడికి 2 గార్లు ఎక్స్ట్రా పెట్టిద్దాం అని ఆవిడ బాధ్యత తీసుకుంటుంది. ఇక వీడికి ఎంత హాయి, తింటూ ఇంటికి పోతాడు, షుగర్ ఉండదు, వగరు ఉండదు, పొగరు ఉండదు, ఇంటికి వెళ్ళిపోగలుగుతాడు. ఇలా ఎప్పుడు ఏ సమయమునికి ఏది ఇవ్వాలో అది ఇచ్చి తీరతాను. ఇంకెంతకంటే ఏం కావాలండి సంపద అంటే, సంపద అంటే కేవలం కట్టల గుట్టల అవేం కాదు, మనకి ఆ సమయమునకు ఆ వస్తువు వచ్చి ఆ పని అయిపోతూ ఉంటే అంతకంటే గొప్ప సంపద ఏమున్నది. నేను చూస్తున్నది అదే, నేను ఎప్పుడు ఇది కావాలనక్కర్లేకుండా ఇవాళ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ రైల్వే స్టేషన్కి ఆ సమయానికి వాహనం వచ్చి అక్కడికి తీసుకెళ్తే చాలు, అదే సంపద అంటే. రోజు నువ్వే పెద్ద 4 కార్లు నువ్వు లాగేసుకు వెళ్ళక్కర్లే ఆయన దగ్గర నుంచి, ఆ సమయానికి మనకు అది ఉపయోగపడితే చాలు. అలాగే ఈ పూట రైల్వే టికెట్ కావాలి, అది వస్తే చాలు, ఇదే సంపద అంటే. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది శంకరాచార్యులు వారు చెప్పిన మాట. యథాయోగ్యం తథాకురు, రోజు అనుకోవాల్సిన మాట అనమాట. ఏమనాలి? యథాయోగ్యం తథాకురు అన్నామా, మన సంపూర్ణ బాధ్యత అంతా పరమాత్ముడు స్వీకరిస్తాడు. అలా కాకపోతే ఇదిగో ఏమన్నారో తెలియదు. సరే పాపం ఈ పూట ఏమైందంటే హనుమంతుడు మాయమైపోయాడు, ఈయనేమో యాచన కడదామంటే అప్పటికే 1 గంటన్నర అయిపోయింది. ఆ సమయంలో ఇంచుమించుగా అందరూ భోజనాలు చేసే టైము, అప్పుడు అడుక్కోకూడదు. శాస్త్రం ఏంటంటే అన్నం వండి నైవేద్యం పెట్టే సమయం లోపే యాచన కడాలి. ఇప్పుడు ఏం చేయలేక ఖాళీ చెప్పగుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. ఈలోపు భార్య పిల్లలందరూ ఏడుస్తుంటే, ఒరే మీరేం కంగారు పడకండిరా నాయనలారా, నాన్నగారు వస్తారు, మంచి కూర తెస్తారు ఈ పూట. అందులో కాశీలో ఆ పూట అందరూ కూడా బూరీలు చేసుకుంటున్నారు ఇళ్లలో, ఏదో ఒక ఫంక్షన్ ఉండి. శివుడికి అప్పుడప్పుడు బూరెలు పోయటం అని పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు అన్నీ పోయాయి. శివుడికి ప్రతి ద్వాదశి నాడు 1000 బూరెలు పోసి స్వామివారి లింగం మీద దాన్ని పంచిపెట్టేవారు. ఎందువల్ల తెలియట్లేదు కానీ కొన్ని సంప్రదాయాలు లుప్తమైపోతున్నాయి. అపూపములతో అభిషేకం చేసి ఈశ్వరుడి మీద పోసి అన్నాభిషేకం చేసేవారు ప్రతి తృతీయ నాడు కూడా. ఆ అన్నం అందరికీ పంచిపెట్టేవారు. ఇప్పటికింకా ఉన్నాయి కానీ ఈ బూరెలది పోయింది. సంస్కృతం దానికి భూరి అనేవారు పూర్వం, ఆ తెలుగులో బూరి అయిందనమాట. అవన్నీ పట్టుకొస్తారు నాన్నగారు, శుభ్రంగా తిందాం, నెయ్యి ఎలాగో నన్ను ఎవరో ఇస్తే దాచి ఉంచాను, నెయ్యి బూరెల్లో బాగా కుక్కీ పోసుకుని తింటూ ఉంటే ఎంతో బాగుంటుంది నాయన అంది. ఈ లోపలైన ఊపుకుంటూ వచ్చాడు. ఏమండోయ్ ఇవాళ ఏం తెచ్చారండి, ఊళ్ళో అందరూ బూరెలు పోసారట స్వామివారికి, బాగా బూరెలు వచ్చాయంటే బూరెలు ఏమిటి మొహం, ఇదిగో చూడని అడిగింది. ఆవిడకి మతిపోయింది, లోపల ఒక్క మెతుకు లేదు. ఏమయ్యో ఏం చేసామంది, ఏమండి పోయింది ఇప్పుడు, ఏమయ్యో ఏం చేసామంది. ఏం చేయమంటావు, మణికర్ణిక ఘట్టం దగ్గర కూర్చున్నాను, హనుమత్ జపం చేశాను, స్వామివారు కనబడ్డారా, ఆహాహా పెళ్ళామా, ఆ మహానుభావుడు రూపం, ఆ అందం, ఆ అపూర్వమైన భాషణ చూస్తూ ఉంటే ఇంకా భోజనం మీద ఏం గుర్తుంటుంది, పొంగిపోతున్నాను, ఆహాహా ఆంజనేయ అన్నట్ట. ఆవిడకు మండిపోయి బొగ్గ మీద పోటు పొడిచి, నువ్వు నీ ఆంజనేయుడు కలిసి మా కొంప ఉంచుతున్నారు, నువ్వు వెళ్ళి ఆంజనేయ ఆంజనేయ అంటే ఇక్కడ మన వాళ్ళకి భోజనం ఎవరు పెడతారా, హాయిగా వెళ్ళి యాచనయ్యాక ఆంజనేయుడు ప్రార్థించకపోయావా, అయినా రోజు జపం చెప్పమంటావు, ఎన్నాళ్ళుగా జపం చేస్తున్నావు, ఏమిచ్చాడు నీకు ఆంజనేయుడు అని. దాంతో వీడికి ఒళ్ళు మండిపోయింది. వీడికి కొంచెం తెక్కెక్కువ, ఎంత భక్తులకైనా ఎంత గొప్ప వ్యక్తికైనా ఎక్కడో చోట ఏదో తెక్కు ఉంటుంది. భగవంతుడు అందరిగా ఒక చిన్న లక్షణం పెడతాడట. సహజంగా బయట మీరు అందరూ ఇంత ప్రశాంతంగా కనబడుతున్నారు కదా అని ఇంటికి వెళ్ళాక కూడా ఇలా ఉంటారని ఎవడని అనుకుంటే భ్రమ కదండి. సహజంగా వాడి లక్షణం ఆ సమయం వచ్చేసరికి బయట పడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇతనికి అప్పటిదాకా ఉన్న సహనం పోయి దౌర్భాగ్యాలు, నా స్వామిని అంటావా, నన్ను ఏదైనా నన్ను పడతాను, కావాలంటే బొగ్గ మీద 2 పూట్లు పొడు, కానీ మా స్వామిని అంటావా, ఆ స్వామి వల్లే బతుకుతున్నాని, ఆయన వల్లే నీ మెళ్ళలో 3 ముళ్ళు కట్టాని అన్నట్ట. అందుకేగా ఏడుస్తున్నాను ఆవిడ. ఇక చూడండి, ఇక ఏమనలేక, కొట్టడం తప్పు కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళమే చేయి చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంత కోపం వచ్చినా పశుత్వం న ప్రదర్శయేత్, పశుత్వం ప్రదర్శించకూడదు, ఛీ నీ మొహం చూస్తే తప్పు అని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హాయిగా ఆంజనేయుడిని పూజించుకుంటూ బతక్క, ఆయనలాగా శుద్ధ బ్రహ్మచారిగా ఉండక ఈ దిక్కుమాల పెళ్ళెందుకు చేసుకున్నాను, 3 ముళ్ళు వేశాను, అప్పటి నుంచి ఇంట్లో పడిపోయాను. కొంతమంది పిచ్చాళ్ళు పెళ్ళ ఒప్పతి రోజు పెళ్ళ వాళ్ళది ఏడుస్తారు, పెళ్ళైన వాళ్ళకి ఇలా బొగ్గపోట్లు వస్తాయని వాళ్ళకి తెలియదు, హాయిగా నేను కూడా బ్రహ్మచారిగా ఉంటే బాగుంది, ఇది ఒక గొడవ, అయిన వాడేమో ఎందుకు అయిందని ఏడుస్తాడు, అవని వాడేమో ఎందుకు అవ్వలేదని ఏడుస్తాడు. అంటే మీలాంటి జ్ఞానుడు కాబట్టి మీరు అయినందుకు సంతోషిస్తారండి, నేను మీ గురించి చెప్పలా, వాడు ఏడుస్తున్నాడు అక్కడలాగా, చీ అని బాధపడుతూ వచ్చాడు. అప్పుడప్పుడు ఇలా భార్యాభర్తలకి తగాదా వస్తే ఎంత గొప్పవాడైనా అలా దుఃఖిస్తాడనమాట దాన్ని బట్టి, ఎంత జ్ఞాని అయినా. ఇంతలో ఇతనికి మనస్సు చెలించినట్టయి, ఇంకిక్కడ ఉండలేనని మళ్ళీ మణికర్ణిక దగ్గరకు వచ్చాడు. వచ్చి స్నానం చేసి అక్కడే కూర్చుని, హనుమ నేను చివాట్లు తిన్నా పర్వాలేదు, నా వల్ల నా దైవానికి నీకు చివాట్లు వచ్చాయి, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదేమో అనుకుంటూ ఉంటే మళ్ళీ హనుమంతుడు సాక్షాత్కరించాడు. వెంటనే వచ్చేవా తండ్రి అని కాళ్ళు పట్టుకున్నాక, ఏమోయ్ ఇవాళ మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళకుండా ఇలా వచ్చామంటే, ఏం మధ్యాహ్నం అండి, మావిడేమో కొడుతోంది తిడుతోంది, నిన్ను తిడుతోంది స్వామి, ఇలాంటి గయ్యాళిని అంటగట్టేవి ఏమిటంటే, ఓరి పిచ్చివాడా నీ భార్య గయ్యాళా, ఇంకా నీ భార్య కాబట్టి ఆ మాత్రం ఊరుకుంటుంది నాయన, ఒక్కనాడు నువ్వు 1 రూపాయి సంపాదించావా, భగవంతుడు నిత్యం జపం చేసుకుని ఏమీ సంపాదించుకోకుండా ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా చెప్పాడా, కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం, ప్రతివాడు జపం చేసుకోవాలి, జపం వల్ల పాపం పోతుంది. అలా 365 రోజులు జపమే చేసి ఏ పని చేయకుండా కూర్చుంటే వాడికి అన్నం పెట్టే అధికారం మాకు లేదు. ఎవడైనా తన కర్మ ఏదో ఒకటి చేయవలసిందే. నువ్వు సన్యాసివి కాదే, గృహస్థాశ్రమంలో ఉన్నావు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడివి పిల్లల్ని భార్యని పోషించడానికి ఏదో పని చేయాలి. ఆ పని చేయకుండా కేవలం గంగానది ఒడ్డును కూర్చున్నావు. పోనీ ఇక్కడికి ఎవరన్నా వచ్చేదన్నా దక్షిణిస్తే అది పుచ్చుకోవు, పైగా అహంకరించి మాట్లాడతావు. నీ భక్తికి నేను మెచ్చుకుని ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే కూడా ఏమీ కోరుకోలేదు. కాబట్టి నీకు ఆహారం దొరకదు. దొరకకపోతే భార్య ఏడవకి ఏం చేస్తుంది? పిల్లలు మలమలం ఆడిపోతున్నారు. ఎంతో పూర్వం ఆవిడ ఎప్పుడన్నా హనుమద్ భక్తి వద్దందా? వద్దంలా. కానీ ఎంతో కొంత సంపాదించమన్నది నీ భార్య. నిజం చెప్పాలంటే చాలామందితో పోలిస్తే ఉత్తమురాలే. గయ్యాళి మాత్రం కాదు. ఆకలి వేసినప్పుడు పిల్లల ఆకలి చూడలేని భార్య తిడితే ఆ తిట్లు భార్య పాతివృత్యానికి భంగం కాదు. అందులో సందేహం లేదు. భార్య ఎప్పుడు తిట్టకూడదు అంటే భర్తను రాగానే ఒక గుండిగుడు బంగారం తెమ్మంటే అప్పుడు బాధ. రాగానే ఏమండి చూసారా, పద్మాగర్ గారి చేతికి రెండు కంకణాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి. ఉత్తి కంకణం, కంకణం అంటే కమ్ అంటే నీరు, కణం అంటే బిందు, కంకణం అంటే ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. మీ దగ్గర నీళ్లు, ఆయన దగ్గర కంకణాలు ఉన్నాయి, మాకు కూడా చేయించరా అని అడగండి. అలా అడిగితే కొంచెం ఆయనకు బాధ. చేయించగలిగేవాడు చేయిస్తాడు, అది వేరే విషయం. కానీ కేవలం ఆహార పదార్థాలు, సామాన్య విషయాలు అడిగే అధికారం భార్యకున్నది. వస్త్రము, అన్నము, జలము, ఈ విషయములలో భార్య పిల్లలకి పెట్టలేనప్పుడు, ఇవ్వలేనప్పుడు దుఃఖించి భర్తను తిడితే అప్పుడు ఆ భార్యకి ఏ దోషం రాదు. అలాగని తిట్టమని కాదు, ఒకవేళ ఆవిడ కోపగించినా ఆవిడకి ఏ దోషం రాదు. సగం తప్పు నీదే అనగానే నిజమేనండి, ఇంతవరకు నేను పట్టించుకోలేదు, రోజు ఏదో అడుక్కు తెచ్చి ఆవిడ చేతిలో పెడుతున్నాను, అదే తింటున్నాం. ఏనాడు పిల్లలు ఎలా బతుకుతారు, కుటుంబం ఎలా వస్తుందని ఊహలేదు. పోనీ ఓ భారమైన భగవంతుడి మీద పెట్టలేదు, నా దోషం ఇదేనండి అన్నట. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక వెళ్ళి హాయిగా భార్యని సముదాయించు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నట. వెంటనే మరి ఇంటికి వచ్చి వీడు ఏమనుకోకే కోపంతో వెళ్ళిపోయానంటే ఆవిడ కూడా అలాగేనండి, నాకు మాత్రం కోపం, ఆ పిల్లలంతా పగలు మలమలం ఆడిపోయారండి, అందుకే తిట్టానందిట. సరే కాకపోతే అలాగే ఉపవాసంతో కదా నీరసంతో పడుకున్నారు. అర్ధరాత్రి వేళ ఈ భార్యకి అని ఏదో వాసన వచ్చింది. ఏమిటా అని చూసింది కంగారు పడి. చూస్తే భర్త గారి తల దగ్గర 5-6 గుండిగలు, ఓ దాంట్లో బూరెలు, ఓ దాంట్లో గారెలు, ఓ దాని నిండా పూర్తిగా కమ్మగా ఉన్న సువాసనతో కూడిన నెయ్యి. మంచి నెయ్యి, పూర్వకాలంలో గుమగుమలు అడిపోయేది, ఇప్పుడు ఏమిటో అదో నెయ్యి, దిక్కుమాల వాసన. ఇక మంచి అపూర్వమైన ఇంకా రకరకాలైన ఆహార పదార్థాలు. ఆవిడికి మతిపోయి ఎప్పుడు తెచ్చావయ్యా అంది. నేనేం తెచ్చానని అడిగి నిద్ర మత్తులోంచి మేలుకొని, హఠాత్తుగా మీ తల దగ్గర ఈ పిండి వంటలు ఏమిటంటే ఈయనలు చూశాడు. చూస్తే గుండిగలు, మళ్ళీ ఆ గుండిగలు కూడా రాగి గుండిగలు, ఇత్తడి గుండిగలు కాదు, అన్ని గుండిగలు బంగారం గుండిగలు పైగా. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగింది. భార్యామణి చూసావా మరి, మా ఆంజనేయ స్వామి వారిని తిట్టావు, మనం నిద్రపోతుంటే ఈ ఇంట్లోకి ఎవడన్నా రాగలడా? వచ్చిన బంగారపు గుండిగల్లో ఈ పిండి వంటలతో కూడినటువంటి ఆహారం ఎవడ పెడతాడు? అపార కరుణా స్వరూపుడు అన్నట. ఎంతలో ఈవిడి వైపు తల దగ్గర ఇంకో గుండి కనబడింది. ఏమండో ఇక్కడ ఇంకో పెద్ద గుండిగ ఉందండో అని అందులోకి చూస్తే దాని నిండా పూర్తిగా బంగారపు కాసులు, నవరత్నాలు, అపూర్వమైన వజ్రాలు, వైడూర్యాలు వీటితో కూడిన ఒక మహాసంపద. ఏకంగా ఒక్క క్షణకాలంలో ఆశ్చర్యపోయింది. సువర్ణభాండం దృష్ట్వా, సువర్ణభాండం చూడగానే ఆవిడ కళ్ళు మిరుమిట్లు కలిపి ఒక్క క్షణకాలం అలా రాయిలా బిగుసుకుపోయింది. కదలదు, ఈవిడ బతికుందా చచ్చిపోయిందా అని కంగారు వచ్చింది వీడికి. గట్టిగా పట్టుకుని కుదిపాడు. కుదపగానే లేచి ఏమంటే ఒకసారి గిల్లండి అంది. గిచ్చాడు ఆయన. అబ్బా చచ్చానండి అంది. మరి గిచ్చమన్నావు కదా చచ్చానంటావంటే, కాదండి ఇది కళా నిజమా అని తెలుసుకోవడానికన్నాను, ఏమిటి ఏదో పిండి వంటలు పెట్టాడంటే అర్థం ఉన్నది. ఈ అపూర్వ భాండం, సువర్ణ భాండం, దీంట్లో పైగా నవరత్నాలు ఉన్నాయి, అసలు దాని విలువెంతో ఊహించడానికి కూడా అలవే కాకుండా ఉంది అనగా, అదే అవ్యాజ కరుణామూర్తి అయిన పరమాత్మ యొక్క లక్షణం అంటే. నేనేం అడగకుండా వచ్చాను, అయినా ఆయన భార్యను మాత్రం విడిచిపెట్టకు, నువ్వెళ్ళు నీ సంగతి చూసుకుంటానన్నాడు. పట్టుకొచ్చి మన దగ్గర పెట్టాడు. అందుకే భక్తి శ్రద్ధలతో గట్టిగా నమ్మేవాడికి ఎప్పుడూ లోటు ఉండదు. నేను చేసిన సువర్చల హనుమన్ మంత్రం అంత మహా సంపదని మనకి ఇచ్చింది అని భక్తితో పూజించి, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి కొంత బంగారంతో ఆంజనేయ స్వామి వారికి ఒక కిరీటం చేయించాడు. ఇప్పటికి కూడా సంకటమోచన హనుమంతుడి దగ్గర ఆ కిరీటం ఉందని పేరు. ఒకసారి నేను చూశాను, కొన్ని కిరీటాలు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ప్రదర్శిస్తాడు. ఎలా అయితే ఇప్పుడు భక్త రామదాసు గారు చేయించిన చింతాక పథకం వంటివి ఉన్నాయో వాటిని ఉంచారు జాగ్రత్తగానే, చాలా వరకు ఆభరణాలు, వాటిని ఎల్లవేళల కాకుండా అప్పుడప్పుడు ప్రదర్శిస్తారు. కాశీలో ఈసారి వెళ్ళినప్పుడు సంకటం వచ్చే హనుమంతుడికి ఉన్నటువంటి కిరీటాన్ని చూపించమంటే దానికి ఏదో టిక్కెట్ కూడా ఉందనుకుంటాను, చూడొచ్చు మీరు అనమాట. అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ కిరీటం. అందులో ఓ చోట మాత్రం మంచి పచ్చ కూడా ఉంటుందన్నమాట. చింతాక పథకం అని ఒక పథకం ఉన్నది. చింతాకసుమ మనకి భాష రాకపోవటం వల్ల చింతాక అంటున్నాం. సీతమ్మకు చేయిస్తే చింతాక పథకం అన్నాడు ఆయన, మనకి భాష రాక చింతాకు పథకం. చింతాకును బచ్చలాకు గోంగూరకు కదా అది. మీరు లలితా సహస్రనామం చదివారు కదా, రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత అదనమాట చింతాక పథకం అంటే. రత్నముల చేత తాపడము చేయబడిన మెడలో ఉండే ఒకనొక పథకానికి చింతాక అని పేరు. అది సంస్కృత శబ్దం. అది క్రమంగా చింతాక అయింది కానీ చింతాక పథకం. ఈ పథకాలన్నీ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నాయి, వాటిని చూసి తీరాలి. అత్యద్భుతమైన అన్నమాట. ఆ తర్వాత నిత్యం హనుమంతుడి భార్యాసమేతంగా ఈ కపిలుడు పూజించి తరించాడు. ఇది నాయన సంకటమోచక హనుమంతుడు. అన్ని సంకటాలని తొలగిస్తాడు, ముఖ్యంగా దారిద్ర్యం తొలగాలంటే తప్పక ఆయన్ని పూజించాలి. ఎవరైనా జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులకు గురైతే ఇక ఈ కష్టంలో నుంచి బయటపడలేకపోతున్నాం బాబోయ్ అనుకున్నవాడు సంకటమోచక హనుమంతుడిని ప్రార్థిస్తే ఒకవేళ కాశీ వెళ్ళక్కర్లేదట, ఇంటి దగ్గర కూర్చున్నా మంచంగాతో కఠవు తీమే గంగా. ఇప్పుడు ఇది విన్నవాళ్ళు ఒక అనుమానానికి గురవుతారు ఒక్కొక్కప్పుడు.